ఆ తర్వాత రాక్షసుడు ఆనందపడిపోయాడు. తల్లి, నీ దయవల్ల మా జాతి బతికితే చాలన్నాడు. ఆ తర్వాత రాజుగారికి తిరిగాడు. మహారాజా, ఇంకేమన్నా పనుందా? ఈవిడ దేబెట్టేసి వచ్చి మళ్ళీ నా రాజ్య పరిపాలన చేసుకోను అంటే, అలాగే చేసుకో, ఎప్పుడైనా అవసరం వస్తే ఒక్కసారి పిలుస్తాను, తక్షణం వస్తావంటే తమరు తలుచుకున్న వెంటనే వస్తానన్నట్ట. ఈ విధంగా బలాకుడు తలుచుకున్న వెంటనే వస్తానని మాట ఇచ్చాక అతను వదిలేశాడు. రాక్షసుడి అమ్మాయిని పట్టుకెళ్ళాడు, ఆ విప్ర పత్నిని విప్రుడికి అప్పగించాడు. ఇప్పుడు రాజుగారు గుర్రం ఎక్కి మళ్ళీ బయలుదేరాడు, తన రథం ఎక్కి బయలుదేరాడు. దాదాపు ఈ మధ్యకాలంలో నాకు ఎన్ని అవమానాలు వస్తున్నాయి. ముందు మునీశ్వరుడి దగ్గరికి వెళ్ళాను, ఆయన శిష్యుడు అర్ఘ్యమునకు పనికిరావు అన్నాడు. కారణం, నా భార్యను నేను విడిచిపెట్టడమట. సరే, తన భార్యను వెతికి తెమ్మన్నటువంటి విప్రుడు కూడా నీ భార్యను విడిచిపెట్టడం మహాపాపం అని వ్యంగ్యముగా తిట్టాడు. ఇప్పుడు రాక్షసుడు కూడా భార్యావిహీనుడు యజ్ఞమునకు పనికిరాడన్నాడు. ఓహో, భార్య లేకపోతే ఇలాంటి సత్కర్మాచరణములు చేయడానికి మానవుడు పనికిరాడన్నమాట. ఈ కథలు అంతరార్థం విని మళ్ళీ రేపటి నుంచి మా ఆవిడ నన్ను చంపేసినా తట్టుకోవాలండి అని ఒక ఆయన ఉత్తరం రాశాడు. లైవ్లో వింటున్నారు కదండి, వెంటనే పాపం వాళ్ళకి ఎలా తెలుస్తుందో కానీ, గురువుగారండి మా ఆవిడేమో విషం పెట్టి చంపుతానంది అంటోందండి నన్ను. ఏదో టైంలో అన్నంలో విషం కలిపి చంపేస్తా, నీ ఆస్తులు అవుతా అంటోంది. ఇలాంటి భార్యని మరి నేనేం చేయనండి అన్నాడు ఆయన. నాకు విషాలు పెట్టే భార్యలు ఉంటారని తెలియదు, ఏదో కొట్టుకుంటారని తెలుసు. కానీ ఎందుకంటే నేను ఎంతసేపు నా ఇంట్లో గురించి ఆలోచిస్తాను, మా ఇంట్లో మేము ఎంతో ఐకమత్యంతో ఉంటాం, మహానుభావులం కనుక. ఈ విషాలు పెడతారు, కషాయాలు పెడతారు, ఒకళ్ళనొకడు కక్షకట్టి చంపుకుంటారు, ఆస్తి కోసం ఒగుడు పెళ్ళాలు చంపుకుంటారు అనేది ఈ కలియుగంలో తెలిసింది. పాపం వేదవ్యాసుల కాలంలో అలాంటివి లేవనుకుంటాను. అందువల్ల ఏమన్నాడంటే, భవిష్య పురాణంలో చెప్పాడు, ఇక్కడ చెప్పలేదు కానీ, నాయనా ఈ కథ యొక్క అంతరార్థం, సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు తగాదా పడకండి, విడిపోకండి అని అంతరార్థం. కానీ భార్య చంపేస్తానన్నప్పుడో, లేక భర్త నపుంసకుడైనప్పుడో విడిచిపెట్టద్దని కాసమా? భర్త నపుంసకుడైతే తక్షణం విడిచిపెట్టమని మనుస్మృతిలో రాశాడు. అలాగే భార్య విషం పెట్టేంత నీచురాలైతే విడిచిపెట్టచ్చట. ఈయన విషం పెట్టలేదుగా, ఊరికే గ్లాసుతో కొట్టింది. ఎప్పుడైనా భార్య కోపం వచ్చి ఒక చీపురు కట్టుతో కొడితే ఆ మాత్రానికి విడాకులు ఇస్తాం ఏంటండి? ఏదో ఒక రోజుకి 10 చీపురు కట్టలతో కొడితే ఆలోచించండి. ఒక్క చీపురు కట్ట అయితే ఏముంది నా మొహం, 10 రూపాయలు పెడితే చీపురు కట్ట, ఈ మధ్యన 100 రూపాయలకి చీపురు కట్ట, ఓ వందేగా నా 100 ఏమవుతుంది? చిన్న చిన్న వాటికి మాత్రం విడిపోకండి, విడిచిపెట్టకండి. తీవ్రమైన బాధ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం. అందువల్ల కథలలో ఉన్నటువంటి ఈ పవిత్రమైన వ్యక్తులలో ఉన్న ఆశయమే అర్థం చేసుకోవాలి. కొన్నింటికి ఎప్పుడైనా మినహాయింపులు ఉంటాయి, ఏ ధర్మమునకైనా మళ్ళీ దానికి ఒక పరిహారం ఉంటుంది, అవన్నీ పక్కన పెట్టేయండి. ఇక్కడ రాజుగారిని కలిసి ఉండమని చెప్పడానికే భగవంతుడు ఈ సందేశం ఇచ్చాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యను? అందరూ నన్ను హీనుడు అంటున్నారు, భార్యను నేను ఎందుకు విడిచిపెట్టాను? పోని విడిచిపెట్టకుండా ఉందామా అంటే ఒక్కనాడు ఆవిడ నా మాట వినదు. అన్నం తిను అంటే నా నెత్తి మీదకి అన్నం పెట్టింది, అన్నం అంటే సున్నం అంటుంది, ఎడ్డం అంటే తెడ్డం అంటుంది, నడ్డి విరగొడుతుంది. ఎలా ఈవిడితో నేను ఎలా పడను? పోనీ ఆవిడ విడిచిపెట్టకుండా ఎంతో ప్రేమతో ఇన్నాళ్ళు చూసుకున్న వాడిని ఇంకో 4 రోజులు నేను సహించి ఊరుకోవచ్చుగా? అలా ఊరుకోవడానికి నా మనస్సు అంగీకరించలేదు. నా మిత్రులు దాదాపు 100 ఉండగా వాళ్ళ ఎదురుగుండా మంచినీళ్ళ గ్లాసు లేకపోతే పానకం గ్లాసు ద్రాక్షారసం గ్లాసుతో మొహం చెట్లగొట్టింది, ఇప్పుడు అటువంటి పెళ్ళాన్ని ఎలా ఏనుకోను అని కాసేపు ఏడ్చాడు. తర్వాత మళ్ళీ అనుమానం వచ్చింది, నా భార్యను అడవిలో వదిలాను కదా, ఆ అడవిలో ఏ క్రూర మృగమో, సింహమో, పులో, నక్కో, కుక్కో, బహుశా నా భార్యను తినేసి ఉండొచ్చు కదా, లేక ఏ రాక్షసులైనా మృంగి ఉండొచ్చు కదా, అందరూ బలాకుడిలాగా మంచి రాక్షసులు ఉంటారా, ఏ పామైనా కాటేసిందా, ఏమయ్యింది? అంత సుందరీమణిని, నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యామణిని, పరమ సౌందర్యవతిని అడవిలో విడిచిపెట్టాను, ఆమె బతుకుందో లేదో, అయ్యో బహుళ, నాకు ఈ బహుళ కోపం ఎందుకు వచ్చింది అని ఆ భార్యని బహుళని తలుచుకుని కాసేపు ఏడ్చాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, ముందు ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళాట. అడవిలో ఆయనేగా ఈ విప్రపత్ని ఎక్కడుందో చెప్పాడు, అందుకని ఆ ఋషీశ్వరుడి దగ్గరికి వెళ్ళి, త్రికాలజ్ఞుడు అంటారు ఆ మునిని, ఆయన దగ్గరికి వెళ్ళి, మహాత్మా, మీరు చెప్పినట్టే విప్రుడి భార్య నాకు దొరికింది, ఇప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. కారణం, మీకు భూత భవిష్యత్ వర్తమానములు తెలుసు, జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు, జరుగుతున్నది తెలుసు. అందుకే నేను రాగానే కళ్ళు మూసుకుని నేను భార్యను విడిచిపెట్టానని, అందువల్ల అర్ఘ్యమునకు పనికిరానని చెప్పారు. మీ శిష్యుడు కూడా అంత గొప్పవాడు, అందుకని మీ దగ్గరకు వచ్చాను. అనగా నీవెందుకు వచ్చావో నాకు తెలుసు అన్నట్టు ఆయన. అసలు నువ్వేం అడగక్కర్లా, నేను మీ దగ్గరకు వచ్చానడగానే నీవెందుకు వచ్చావో నాకు తెలుసు. విను చెప్పెద నీకు తగుని విడువగ భార్యన్. ఆరయ్య సర్వకర్మముల కర్హులు కారు తలంచి చూడగా, భార్యని విడిచిపెట్టి అయ్యో ఎందుకు విడిచిపెట్టానని కాసేపు బాధపడుతున్నావు, ఆ భార్య ఏమైపోయిందానని బెంగపెట్టుకున్నావు, ఈ విషయం అందరికీ తెలిసి నన్ను దెప్పుతున్నారని బాధపడుతున్నావు, అవునా అంటే అవునండి అన్నాడు. ఇప్పుడు చెబుతున్నా విను, క్షణికోద్రేకాలు ప్రతి జీవికి వస్తాయి. ఒక్కొక్కప్పుడు మనం అన్నది అవతల వాడికి నచ్చదు, వాడన్నది మనకి నచ్చదు. తాత్కాలికోద్రేకంతో ఏ వ్యక్తిని ఆ ఒక్క ముక్కన్నందుకు శత్రువుగా భావించకూడదు. కొంచెం ఆలోచిస్తే మనకే బోధపడుతుంది ధర్మం ఏమిటో. ఒక అమ్మాయి ఉంది, ఓ 25 ఏళ్ళో 30 ఏళ్ళో ఓ చోట పెరిగింది. అబ్బాయి ఓ చోట పెరిగాడు. ఇతని గోత్రం వేరు, ఇతని ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తన వేరు, వీళ్ళ ఆహారం వ్యవహారం అన్నీ వేరు. అమ్మాయి యొక్క పుట్టింటి వారి ఆహారపు అలవాట్లు వేరు, ఆవిడ ప్రవర్తన వేరు. ఇన్నాళ్ళు ఒక చోట అమ్మాయి ఓ చోట అబ్బాయి, పెరిగిన తర్వాత హఠాత్తుగా ఇద్దరూ మూడు ముళ్ళ బంధంతో ఓ చోట చేరుతున్నారు. చేరారంటే ఒక్క క్షణకాలంలో ఒకళ్ళ మనస్సులు ఒకళ్ళకి తెలుస్తాయా, ఒకరి అభిరుచులు మరొకరు గౌరవించుకోగలుగుతారా? కష్టం. ఎందుకంటే అమ్మాయికి రోజు ఇడ్లీ చట్నీ ఇష్టం అయి ఉండొచ్చు, వీడికేమో దిక్కుమాల పలావ్ ఇష్టం అయి ఉండొచ్చు, లేదా వీడికి గారి బూరి ఇష్టం అయి ఉండొచ్చు, ఆవిడకేమో సేమియా ఉప్మా ఇష్టమై ఉండొచ్చు, లేదా వీడికి బంశీరం అని ఒక దరిద్ర రవ్వ ఉంది, ఆ రవ్వతో తయారు చేసిన ఉప్మా ఇష్టమై ఉండొచ్చు, లేదా వీడికేమో దోశలు ఇష్టమై ఉండొచ్చు. ఈ ఇద్దరు కూర్చుని అయ్యో నాకు దోశ నీకు ఇడ్లీ ఇష్టం కదా, ఈ పూటకి ఇద్దరం కలిసి ఓ 2 దోశలు 2 ఇడ్లీ వేసుకుందాం, నువ్వు ఓ ఇడ్లీ ఓ దోశ, నేను ఓ ఇడ్లీ దోశ తిందాం అని ఒక కాంప్రమైజ్ అవ్వాలి. లేదా భార్య కోసం భర్త గారు ఆవిడకి దోశలు ఇష్టమైతే మానేసి చక్క ఇడ్లీ మానేసి దోశ తినాలి, ఆవిడేమో మర్నాడు ఈయన కోసం ఇడ్లీ తినాలి. ఇలా కాస్త మనస్సులు క్రమక్రమంగా మార్చుకొని, ఇష్టాలు మార్చుకొని, అభిరుచులు మార్చుకొని, ఒకరి కోసం ఒకరు కొంతైనా మనస్సుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను పంచుకోవాలి, ఇష్టాలు మార్చుకోవాలట. ఈ ఇష్టం అటు ఈ ఇష్టం ఇటు మారాలి. కాకపోతే ఒకవేళ ఇష్టం మార్చుకోలేమనుకోండి, ఒక్కొక్కళ్ళకి ఎంత ప్రయత్నించినా కాకరకాయ అంటే ఇష్టం ఉండదండో, కాకరకాయను చూస్తే ఒక్కొక్కడికి ఒళ్ళు మండిపోతుందన్నమాట. దిక్కుమాల కాకరకాయ కూర వేసి పెట్టారా, ఏవిడి కోపం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి భార్యామణి, ఓహో మా ఆయనకి కాకరకాయ ఇష్టం లేదన్నమాట, నాకు ఇష్టం కాబట్టి ఆయన కోసం వేరే కూర చేస్తాను, కాకరకాయ కూర రహస్యంగా చేసుకు తింటాను, ఆయన కనపడకుండా చేస్తాను అనుకోవాలి. ఆ కాకరకాయ కూర ఈ మొగుడు కంటపడితే వీడి గొడుగు ముడుతుంది కనుక. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు బ్రతకాలి. ఇలా భార్య కోసం భర్త, భర్త కోసం భార్య తమ అభిరుచులు మార్చుకోగలిగితే, సర్దుకోగలిగితే ఆ జీవితం సుఖవంతమవుతుంది, పవిత్రమవుతుంది. దానికి దాంపత్యం అని పేరు. నీళ్లు నల్లగా ఉంటాయి, పాలు తెల్లగా ఉంటాయి, ఈ రెండూ కలిసిపోతే పాలైపోతాయి. భార్యాభర్తలిద్దరూ పాలు నీళ్లలో కలిసిపోవాలి. అక్కడ భార్య నేనే పాలు అనకూడదు, భర్త నేనే పాలు అనకూడదు, ఇద్దరు ఎవరు పాలు ఎవరు నీళ్ళైనా ఇద్దరూ కలిసిపోయి ఉండాలి. ఇలా సర్దుకోవడం పేరే జన్మము, సంసారము అని పేరు. అర్థమైందా? కాబట్టి జీవులు పరస్పర విరుద్ధ భావములతో ఉన్న వాళ్ళంతా ఒక చోట చేరి సత్సాంగత్యం చేస్తే మోక్షం పొందుతారని పెద్దలు చెప్పారు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, అందరికీ తలకు అభిప్రాయం ఉంటుంది, ఒకళ్ళ అభిప్రాయం ఒకరికి పొరపాటు కూడా నచ్చదు. ఈ పురాణం వినడానికి వచ్చే వాళ్ళలో ఒక్కొక్కడికి పద్యం ఇష్టం, ఒక్కొక్కడికి పద్యం వద్దండి కేవలం పురాణం చాలంటాడు. ఎందుకండని పద్యాలు కచ్చెప్పు పోకూడదా అనేవాడు ఒకడు ఉంటాడు. కాదు గురువుగారి పద్యమే మధురంగా ఉంటుందనేవాడు ఒకడు ఉంటాడు. ఒకడు పద్యం కంటే కథ కంటే ఆయన డబా డబా చదువుతున్న గద్యం బాగుందంటాడు. ఒక్కొక్కడు ఆయన నోరు మూసుకుంటే బాగుంటుంది అనొచ్చు. ఏం చేస్తాం, ఎవడిష్టం వాడిది. కాబట్టి ఇంతమందికి ఇష్టం కలిగేటటువంటి రీతిలో ప్రవర్తించడం ఎవరికైనా కష్టమే. అయినా వీరందరూ ఉంటున్నారా లేదా అంటే కాంప్రమైజ్ అవుతున్నారు ఒక్కొక్కప్పుడు. పాపం అప్పుడప్పుడు ఒక్కొక్క ఉత్తముణ్ణి వేదిక మీదకి వస్తే ఎందుకు వచ్చామని కొంచెం తిట్టచ్చు, నేను ఆగబట్టాడు తొందరపడి. అయినా అవతలవాడు పాపం సర్దుకుంటున్నాడా లేదా, చచ్చ గురువుగారు తిడితే ఆ చీ చా ఎన్న చిరాకు పడిన అవన్నీ నాకు దేవనలు అనుకుని మళ్ళీ వస్తున్నారు ఇలాంటి సాధు పురుషులు ఉంటారు. కాబట్టి ఇదే సత్సంగం అంటే, అన్ని రకాల అభిప్రాయాలని సేకరించి క్రోడీకరించి తమలో ఉన్న దోషాలు విడిచిపెట్టి మంచిని మాత్రమే సేకరించేటటువంటి మంచి మనుషుల కలయికకి సత్సంగతి అని పేరు. అటువంటి సత్సాంగత్యం సంసారంలో ఉండాలి. అది లేకే నీకు నీ భార్యకి మధ్యలో తగాదా వస్తుంది. అనగానే ఓహో అలాగా అండి, ఇప్పుడు నాకు ఒక అనుమానం, నా భార్య అంటే నాకు చాలా ఇష్టం, ఆ విషయం మీకు తెలుసు, ఎలాగో మీరు త్రికాలజ్ఞులు గనక ఒక మనిషిని చూడగానే అంతా కనిపెడతారు కనుక అడుగుతున్నాను. నేను పెళ్ళైనప్పటి నుంచి ఈనాటి వరకు నా భార్యను ఎంతో ప్రేమించాను, ఆవిడ రూపం నన్ను ఆకర్షించింది, నేను ఎన్నో పర్యాయములు భార్యామణి భార్యామణి అని కొంగుచ్చుకు తిరిగాను, నేను కొంగు పుచ్చుకున్నప్పుడల్లా టింగుమన్నా నెత్తిమీద కర్రతో కొడుతుంది ఆవిడ. ఏమిటి కారణం? అనుకూలుడనై సతతము కనుసన్ననయేను మెలగగా దౌశీల్యంబున తాన ప్రతికూల అయిన వినుమెంతయు విసిగి దాని విడిచితి నడవిన్. నేనెప్పుడు నా భార్యకి అనుకూలంగానే ఉంటాను. మనం కూడా చూసాం కదా ప్రారంభంలో, ఎప్పుడు రాజుగారి తప్పు కనపట్టలా, ఆయన మరీ విసిగిపోయి విడిచిపెట్టాడు కానీ ఆయన ఎప్పుడు అనుకూలంగానే ఉంటాడు. నీకు చీరలు కావాలా, భోజనం కావాలా, కిరీటం కావాలా, సామ్రాజ్యం కావాలా అంటూ వెంటపడేవాడు. అందుకే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేనెంత అనుకూలుడనై ఆమెను బతిమాలుకుని బామాలుకుని నెత్తి మీద పెట్టుకున్నా ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది. ఏమిటి, నేనేం చెప్పినా దానికి ఎందుకు వ్యతిరేకంగా నడుచుకుంటుంది, నేనేం దోషం చేశాను, అందుకే విసిగిపోయి విడిచిపెట్టాను. అయినా ఇప్పుడు మీరందరూ చెప్పాక ఆమె మీద నాకు జాలి వస్తుంది, ఆవిడని ఎందుకు విడిచిపెట్టానా అని పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాను. ఎందుకంటే నాకు ఆవిడంటే ఇష్టమే కనుక, ఆ సౌందర్యం నన్ను ఆకర్షిస్తోంది కనుక. ఎక్కడ పోయెనో అడవి నిల్తి మహోగ్ర మృగాసురాళిచే చిక్కి నశిల్చెనో అని నా చిక్కి నశింపదు సచరిత్రయై ఆ కమలాక్షి ఉన్నది ధరాధిపవర్య రసాతలంబునందక్కడకెట్టులే గెన్నుకో అంగనయన్న మునీంద్రుడిట్లను. ఇప్పుడు రాజుగారు అడిగాడు మునిని, నా భార్య ఎక్కడికి వెళ్ళిందో, జంతువులేమైనా ఆమెను చంపి తిన్నాయా, లేక ఆత్మహత్య చేసుకుందా, పాము కాటు తిందా, నాశనమయ్యిందా, బ్రతికిందా అంటే, అప్పుడు మునీశ్వరుడు కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో కనిపెట్టి, మహారాజా నీకేమీ బెంగక్కర్లా, నీ భార్య నాశనము కాలేదు, చావలేదు, నిశ్చింతగా ఉండు నువ్వు, ఆవిడ బ్రతికే ఉంది, కాకపోతే ప్రస్తుతం నువ్వు ఏ అడవిలో విడిచిపెట్టావో ఆ అడవిలో లేదు. ఈయన ఎక్కడ విడిచిపెట్టాడు, ఉత్పలారణ్యంలో విడిచిపెట్టాడని చెప్పుకున్నాం కానీ మనం ఈ కథ ఆరంభంలో. నువ్వు నీ భార్య మీద కోపంతో భటుండిచ్చి రథంలో ఆవిడ్ని అడవిలో విడిచిపెట్టావు, ఆ అడవి పేరు ఉత్పలారణ్యం, ఆ ఉత్పలమని పేరు కలిగిన అడవిలో ప్రస్తుతం ఆవిడ లేదు, ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం పాతాళలోకంలో ఒకనొక నాగరాజు గారి భవనంలో ఉంది, రసాతలానికి పోయిందనగా నేను తెల్లబోయి భూలోకంలో అడవిలో విడిచిపెట్టినటువంటి ఈ పడతి పాతాళానికి ఎలా వెళ్ళింది అన్నాడు. పాతాళలోకానికి వెళ్ళడం అంత తేలిక, అందులో సర్పరాజులున్న భవనానికి వెళ్ళడం చాలా కష్టం కదా అనగా, దానికి ఒక కారణం ఉన్నది విను, నీ భార్య నువ్వు విడిచిపెట్టాక అమ్మాయ్యా ఈ దిక్కుమాలిన భర్త నాకు దూరం అయ్యాడరా బాబు అనుకుని ఆనందంతో అడవిలో తిరుగుతోంది, ఆ విషయం నీకు తెలుసు. అలా తిరుగుతూ ఉండగా ఒకనాడు సాలపోతకుడు అని పేరు కలిగిన ఒకనొక సర్పరాజు చూశాడు. ఈ సాలపోతకుడు అనేవాడు కర్కోటకుడికి తక్షకుడికి తమ్ముడు, కద్రువ కొడుకు, వీడికి 105 పడగలు ఉన్నాయి, మంచి శక్తి కలిగిన వాడు. వాడు పాతాళలోకంలో 500 మంది నాగుల మీద అధిపతి. వీళ్ళని చిన్న చిన్న మండలాధిపతులు అంటారు అన్నమాట. పాతాళలోకంలో కూడా మండలాలు ఉన్నాయండో, మండలాలే మండలాలే తందంతాన అక్కడ ఉన్నాయి. అందులో ఒక మండలమునకు ఈయన అధిపతి అట. వీడి పేరు సాలపోతకుడు, వాడికి 105 పడగలు ఉన్నాయి. పాముల్లో కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని గోధుమ రంగులో ఉంటాయి, కొన్ని ఆకుపచ్చగా ఉంటాయి, కొన్ని పసుపు పచ్చగా ఉంటాయి, ఓ ఎన్నుంటాయి, రకరకాల రంగుల్లో ఉంటాయి అవి కూడా. అందులో వీడు అటు నలుపు తెలుపు కాకుండా మధ్య రకంగా ఉండేటటువంటి సర్పం. ఆ సాలపోతకుడనే సర్పరాజు ఒకనొక దినమున పాతాళలోకం నుంచి భూలోకంలోకి అడుగు పెట్టాడు, ఉత్పలారణ్యంలో తిరుగుతున్నాడు, తిరుగుతున్నవాడు నీ భార్యను చూశాడు. ఈ బహుళ యొక్క సౌందర్యం బహుధా ఆకర్షించింది అతన్ని, ఆకర్షణకి తట్టుకోలేకపోయాడు. సుందరీని ఎవరు అని అడిగాడు. నేను ఒక మహారాజు గారి భార్యనంది. ఆ మహారాజు గారి భార్యవి అడవిలో ఎందుకున్నామంటే మా ఆయన కోపం వచ్చిందిగా, నన్ను అడవిలో వదిలిపెట్టాడు కాదట. అయితే గొడవ ఏముంది, మీ ఆయన్ని నెలగ వదిలేశాడు కదా, నీకు నీ భర్త లేడు కనుక నాతో వచ్చేయచ్చు కదా. అంటే ఎవడవరా నువ్వు, నా మొగుడంటే నాకు కోపం, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో పరపురుషుడితో రాను, పతివ్రతని అందిట. అంటే అక్కడికి మాత్రం ఆవిడకి భర్త మీద కోపం ఉంది, కానీ ఇంకొకరితో వెళ్ళిపోవాలనే కోరిక లేదనమాట. ఆవిడ అంత ఉత్తమురాలి, అందువల్ల నేను రానంది. రానన్నగానే వాడు తన మహామాయతో ఆవిడని మాయం చేసి పాతాళలోకానికి పట్టుకుపోయాడు. తన భార్యకిచ్చి ఈవిడిని అలంకరించు, ఎల్లుండి అమావాస్య నాడు గుడ్డ అమావాస్య నాడు పెళ్లి చేసుకుంటానన్నట్ట. గుడ్డ అమావాస్య నాడు రాక్షసులు పాములు పెళ్లిళ్ళు చేసుకుంటారు. రాక్షసులకి సర్పములకి అమావాస్య ఉత్తమ తిథి అట, అందుకే ఆ కాలంలో పెళ్లి చేసుకుంటారు. ఇప్పటికి కూడా చెన్నయ్య ఏరియాలో అమావాస్య నాడు పెళ్లిళ్ళు ముహూర్తాలు ఉంటాయి. నేను చెప్పలేదు కానీ పురాణాల్లో రాక్షసులకి మాత్రం అమావాస్య చాలా ఉత్తమ తిథి అని ఆ రోజు పెళ్లిళ్ళు చేసుకుంటారని చెప్పారు. కాబట్టి అమావాస్య నాడు పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో మీకు తెలియాలి, నాకు తెలియదు, ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఈ విధంగా ఇతడు సర్పరాజు గనక, ఇతడు రాక్షసంశతో పుట్టినవాడు గనక ఏమన్నాడు, అమావాస్య నాడు మీరు పెళ్లి చేసుకుంటానగానే ఓహో నాకు సవతి వస్తుందన్నమాట అనుకుని ఆవిడేం చేసిందిట, ఈ నాగరాజు గారి భార్య తన కూతుర్ని పిలిచింది. ఆ కూతురి పేరు నంద. నంద, ఇంతకాలం ఆనందంగా ఉన్నాను నేను, ఇప్పుడు మీ నాన్న భూలోకం నుంచి ఎవత్తునో పట్టుకొచ్చాడు, ఇది నాకు సవతి అవుతుందిట. ఇది ఎక్కడ గొడవే, ఈ వయసులో ఈయనకి పాడుబుద్ధి ఏమిటే బాబు, ఎవరైనా నవయౌవనంలో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు, వీడికి వయస్సు సగం ఒడిగిపోయింది, అయినా మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటాడు, అందులో పెళ్ళయిందని బలాత్కారంగా పట్టుకొచ్చాడు. ఎలాగే అమ్మాయి అంటే నీకెందుకే, నా దగ్గర ఒక విద్య ఉన్నది. ఆ విద్య ఎటువంటి విద్య, ఏదైనా ఒక గది దగ్గరికి వెళ్ళి నేను మంత్రం చదివితే ఇక ఆ గది తలుపు మూసుకుపోతుంది, మళ్ళీ నేను మంత్రం చదివితే కానీ ఆ గది తలుపు తెరుచుకోదు, ఓపెన్ సేమ్ అంటేనే తెరుచుకుంటుంది, లేకపోతే పొరపాటు కూడా ఆ గది తలుపు తెరుచుకోదు. అలాంటి మంత్ర విద్య నా దగ్గర ఉన్నది, ఈ అమ్మాయిని మన అంతఃపురంలో పెట్టి నా మంత్ర విద్యతో ఆ తలుపు మూసేస్తాను. ఇక నాన్నగారు ఆ తర్వాత తలుపు ఎంత గింజుకున్నా బద్దలు కొట్టలేడు, ఆ గది తెరుచుకోదు, గది తెరుచుకుంటే కానీ ఈమె బయటికి రాదు, బయటకు వస్తే కానీ పెళ్ళవదు, దాంతో నీకు సవతి పోరు దూరం అవుతుందంటే ఈమె మానవ స్త్రీ, నువ్వు ఒక గదిలో పెట్టి తలుపు దిగ్బంధనం చేసేస్తే ఆ తర్వాత లోపల తిండి తిప్పలేక చచ్చిపోతుంది కదా, అంటే అలా చావనిస్తానా, ఆ తల్లిని తల్లి కింద గౌరవిస్తాను, నేను రోజు నా మహామహిమతో నేను గదిలోకి వెడతాను, ఆవిడకి కావలసిన ఆహారం ఇస్తాను, పానీయం ఇస్తాను, ఆవిడకి కావలసిన సేవలు చేస్తాను, ఆవిడ రక్షించే భారం నాది అని ఆ సర్పరాజు గారు కూతురు నంద తన మహామహిమతో ఈమెని తన అంతఃపురంలో ఒకనొక గదిలో పెట్టి ఆ గదికి దిగ్బంధనం చేసేసింది మంత్రశక్తితో. దిగ్బంధనం చేయటం అంటే మంత్రం చదువుతారు, ఆ మంత్రం చదివి ఈ మొత్తం ఈ గది చుట్టూతో ఉన్న తలుపులన్నీ కూడా ఇక మీదట నేను పిలిస్తే కానీ తెరవబడకుండా ఉండుగాక అంటారట. ఇంకా తర్వాత తలుపులు ఎవరు తెరవలేరు. ఈ తలుపులు ఏంటి, ఎవడు పడితే వాడు 5 నిమిషాలు ఒకసారి వచ్చి తెరవడానికి, అవి మంత్రశక్తితో ముయ్యబడే తలుపులు, అవి బిగుసుకుపోతే మళ్ళీ ఆవిడ మంత్రం చదివితేనే ఆ తలుపులు తెరవబడతాయి. అలా దిగ్బంధనం చేసేసిందిట, అష్ట దిగ్బంధనం చేసేసింది, దాంతో ఆవిడ లోపల ఉండిపోయింది. ఈ విధంగా నీ భార్య సాలపోతకుడనే సర్పరాజు చేత అపహరింపబడింది, ఆ సాలపోతకుడి కూతురు నంద తన అంతఃపురంలో నీ భార్యని సురక్షితంగా అట్టే పెట్టింది, తానే స్వయంగా వెళ్ళి నీ భార్యకి అన్నం పానీయం అన్నీ ఇస్తోంది. ఇంతలో సాలపోతకుడు వచ్చాడు. అమావాస్య రాగానే ఎక్కడున్నావు, నా కాబోయేటటువంటి భార్యను తీసుకురా అని భార్యను పిలిచాట. భార్య వచ్చి, మీరు తీసుకొచ్చిన అమ్మాయిని ఆ పరమసుందరీమణిని బహుళ అనే ఆవిడ్ని ఎత్తుకుపోయి మన అమ్మాయి ఎక్కడో దాచిందండి అందుట. ఇదేంటి అమ్మాయికి ఎలా తెలుసు అంటే, ఎలా తెలియడం ఏంటి, నువ్వు ఆ మాత్రం ఒక అమ్మాయిని పట్టుకొచ్చి పెళ్లి చేసుకుంటూ ఉంటే పెద్ద అయిన కూతురికి తెలియదా అంది ఈవిడ. వెంటనే ఈయన కూతురు పిలిచాడు, నంద నేనేమో పెళ్లి చేసుకుందామని తెచ్చిన సుందరీమణిని ఎక్కడ దాచావంటే అష్ట దిగ్బంధనం చేసి అంతఃపురంలో దాచానందుట, మంత్రం చదివి తలుపుది నేను ఆవిడ పెళ్లి చేసుకుంటానన్నాడు. నేను స్త్రీని, ఇంకో స్త్రీకి అన్యాయం జరిగితే ఊరుకుంటానా, ప్రాణం పోయినా సరే తీయను అంది ఆవిడ. దాంతో ఆయన కోపం వచ్చింది, కూతురు ఏం చేయలేక ఈ రోజు నుంచి నువ్వు మోగదాని వైపు అన్నాడు. మోకాభవ అంటే మోగదాని వైపు అన్నాడు. దాంతో ఆవిడకు నోరు పోయింది. చూసావా మహారాజా, నువ్వేమో నీ భార్యను అడవిలో విడిచిపెట్టావు, ఆవిడేమో సర్పరాజు ఎత్తుకుపోయాడు, సర్పరాజు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, నీ అదృష్టం వల్ల ఆ సర్పరాజు కూతురు నీ భార్యను రక్షించింది, పాపం నీ భార్యని రక్షించడానికి తన తల్లికి సవతి రాకుండా చూడడానికి, తన తండ్రి అధర్మం చెయ్యకుండా ఉండాలనే కోరికతోటి ఆవిడ మోగదైపోయింది. ఇది జరిగిన కథ. అనగానే అమ్మాయి, పోలండి, మొత్తం మీద నా భార్య సురక్షితంగా ఉంది, ఎక్కడున్నా తర్వాత సంగతి తర్వాత చూద్దాం, ఇప్పుడు ఆమెను నేను ఏదో రకంగా తీసుకురాగలను, నేను మనువు యొక్క మనవాణ్ణి, అస్త్రశస్త్ర విద్యలు ఎరిగిన వాణ్ణి, నా తపశ్శక్తితో ఆమెను పాతాళం నుంచి ఇక్కడికి తీసుకురాగలుగుతాను, తీసుకొస్తే మాత్రం ఉపయోగం ఏముందండి, మళ్ళీ మొదలేగా, ఈ మొన్నేమో గ్లాసుతో కొట్టింది, ఈసారి కుండతో కొడుతుంది, ఒక కుండతో కొడితే పర్వాలేదు, వరుసగా 100 కుండలు కొట్టిందంటే ఇక తర్వాత అయిపోయినట్టే. పూర్వం ఒక గొప్ప కథ ఉండేదండి, అది ఒక గురువుగారు ఉండేవారట. ఆ గురువుగారు ఒక గురుకులం పెట్టాడు. ఆ గురువుగారు దురదృష్టం ఏంటంటే పరమ గయ్యాళి అయినటువంటి, బాగా గయ్యాళి అని భార్య వచ్చింది. గురువుగారు చాలా మంచివాడు, బాగా చదువుకున్నవాడు, గురుకులం పెట్టి పిల్లలందరికీ ఉచితంగా పాఠం చెప్పేవాట, ఎవరైనా వీలుంటే డబ్బిస్తే పుచ్చుకునేవాడు. ఆయనంతట మాత్రం ఆయన ఎవరిని అడిగేవాడు కాదు, ఓవర్ డొనేషన్స్ పుచ్చుకునే రెసిడెన్షియల్ కాలేజీ కాదు అది, తనంత తాను ఎవడన్నా దక్షిణిస్తే పుచ్చుకునేవాడు. ఆయన అదృష్టం వల్ల రాజులు ఎంతో డొనేషన్స్ ఇచ్చారు, సంపదలు ఇచ్చారు, గురుకులం బాగా సాగుతోంది. ఒకే ఒక్క దురదృష్టం ఏంటంటే ఇంత పండితుడికి గురుకులం బాగుంది, శిష్యులు బాగా ఉండేవారు, పెద్ద వేద పాఠశాల, ఇంకా 64 కళలు నేర్పే పాఠశాలలు ఉన్నాయి, ఒక్క భార్య మాత్రం గయ్యాళవడమే ఆయనకి దురదృష్టం అనమాట. రోజు ఆవిడ ఏం చేసేదిట, భోజనంలో చివరిన చారు పట్టరాది అనగానే మాత్రం వేడి చారు కొండ పట్టుకొచ్చి నెత్తి మీద దెబ్బ కొట్టేదిట, ఆ కొండ పగలగొట్టిపోయేదిట. ఇలా ఎన్నో కొండల దెబ్బలు తిన్నాడు ఆయన పాపం. ఆయన దగ్గర శిష్యులు ఉండేవారు. గురువుగారికి శిష్యులు అంటే కన్నబిడ్డలతో సమానం కదా. ఈయన ఇక్కడ కూర్చునేవాట పెద్ద ఆసనం మీద, ఎదురుగుండా పిల్లలకు కూర్చోబెట్టేవాడు, వంటవాళ్ళు వచ్చి పిల్లలకు వడ్డించేవారు, వీళ్ళు ఆవిడ వచ్చి ఈయనకి వడ్డించేది. ఈ గురువుగారి నెత్తి మీద కొండ పగలడం, చారు ఆయన నెత్తి మీద పడడం, ఆ చారు ఆయన నోట్లోంచి విస్తట్లో పడడం పిల్లలు బాగానే చూసేవారు. కానీ ఆ రోజుల్లో పిల్లలు ఏడిపించేవారు కదట గురువుగారిని, గురువుగారు మీ ఆవిడ బాగా కొట్టిందా అనేవారు కాదట. మా గురువుగారు ఎంత మహానుభావుడు, ఎన్ని కొండలు దెబ్బలు తిన్నా పాపం పాఠం మాత్రం చెబుతున్న పండితుడు అని పొగిడేవారు. ఈ శిష్యులంతా ఒకసారి ఏం జరిగిందంటే, ఒక 20 శిష్యులు ఈయన దగ్గర బాగా చదువుకున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు. వాళ్ళు 64 విద్యలు నేర్చుకున్నారు, రకరకాల విద్యలు నేర్చుకుని ఇంకా గురువుగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోవడానికి గురువుగారి దగ్గరకు వచ్చి, గురుదేవా మీ దయవల్ల మేము 10 చదువుకున్నాం, అన్ని విద్యల్లో ఆరితేరాం, మాకు మంచి మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి, చదువుకుంటూ ఉండగానే రాజుగారు పిలిచి ఉద్యోగాలు ఇచ్చారటండి. ఆ రోజుల్లో కూడా క్యాంపస్ సెలక్షన్స్, ఆయనకి క్యాంపస్ సెలక్షన్స్ వచ్చాయట, అందుకని ఈ పిల్లలందరికీ రాజుగారి కొలువులు ఉద్యోగం వచ్చింది, అందుకని ఉద్యోగానికి పోతున్నామని ఆయనకి దక్షిణిచ్చి వెళ్ళిపోయారు. ఈ 20 ఒకడు మాత్రం కటిక దరిద్రుడు, వాడికి తల్లి తండ్రి లేరు, దరిద్రుడు వాడు. చిన్నప్పుడే తీసుకొచ్చి బట్టలు భోజనం అన్నీ ఈయనే ఇచ్చి పాఠం చెప్పాడు గురువుగారు. ఆ శిష్యుడు మాత్రం గురువుగారి దగ్గరకు వచ్చి, గురుదేవా తక్కిన వాళ్ళందరూ డబ్బున్నవాళ్ళు, మీకు దక్షిణ ఇచ్చారు, నేను పేదవాణ్ణి, ఇప్పుడు మాత్రం మీకేం దక్షిణ ఇవ్వలేను, కానీ రాజుగారి దగ్గర నాకు మంచి ఉద్యోగం వచ్చింది కనుక ఒక 1 ఉద్యోగం చేసేటప్పుడు మీకోసం నెల నెల $1,000 పక్కన పెడతా, ఆఖరిని పట్టుకొచ్చి ఆ డబ్బు మీకు దక్షిణగా ఇస్తాను, ఆ దక్షిణ స్వీకరిద్దురు కానీ ఆశీర్వదించండి అనంటే, గురువుగారు అన్నాడు, ఒరే బోల్డ్ మంది ఉన్నారా నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చిన వాళ్ళు, బంగారం ఇచ్చిన వాళ్ళు, పొలాలు ఇచ్చిన వాళ్ళు, స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆ దక్షిణ మీద నాకు కోరిక లేదు, నాకు ఒక్క కోరిక ఉందిరా, ఆ కోరికలు ఒక్కడవే తెచ్చగలవరా, తీరుస్తావా అన్నట్ట. కోరుకోండి గురువుగారు అన్నాడు. నువ్వు చూస్తున్నావు కదా మీ గురుపత్నిని, రోజు భోజన సమయంలో ఓ వేడి చారు కొండ నా నెత్తి మీద పగలగొడుతోంది, కొండతో నా మొహం మండగొడుతోంది, మాడు పగలగొడుతోంది. అప్పటి నుంచి నాకు చాలా కాలం నుంచి లోపల కసి పెరిగిపోయింది, ఆ కసి ఈ రోజున నీ రూపంలో తీర్చుకోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు వేరే దక్షిణ ఇవ్వవద్దు, ఒక అందమైన అమ్మాయినో ఒక మంచి అమ్మాయినో చూసి పెళ్లి చేసుకో, కానీ ఆ అమ్మాయిని రోజు నువ్వు తిట్టాలి, తిడుతుంటే ఆవిడ పడాలి. నేను ఇంతకాలం నా పెళ్ళాన్ని తిట్లు తెగ తిన్నాను, నా శిష్యుడు తన పెళ్ళాన్ని తిడుతూ ఉంటే చూడాలి అని నాకు లోపల కోరికగా ఉంది చాలా కాలంగా, ఆ కోరిక తీర్చు, ఇదే నాకు దక్షిణ. నువ్వేం చేస్తావో తెలియదు, ఓ పిల్లని పెళ్లి చేసుకో, నువ్వు ఆ పిల్లని రోజు తిట్టు, తిడుతూ ఉంటే ఆవిడ పడాలి, ఎప్పుడైనా నీ కోపొచ్చి చారుకొండతో పెళ్ళాన్ని కొట్టినా ఆవిడ నీ మొహమ్మండాన్ని తిట్టకూడదు, ఆవిడ పడాలి. అలాంటి పెళ్లి చేసుకుని ఆ కోడల్ని నాకు చూపించరా బాబు, నువ్వు నా కొడుకు లాంటి వాడివి కనుక నీ పెళ్ళా నా కోడలు కనుక నేను చూడాలనుకుంటున్నాను, ఇది నాకు దక్షిణ, ఇస్తావా అన్నట్ట. దానికేం గురువుగారు, ఈ లోకంలో బోల్డ్ మంది ఉంటారు, కానీ కట్నం పుచ్చుకోకుండా కనుక నేను పెళ్లి చేసుకుంటే నా చేత చెవాట్లు తినేటటువంటి పెళ్ళాన్ని నాకు దొరుకుతుంది, నా పెళ్ళాన్ని తెగ చెవాట్లు పెట్టేటప్పుడు మిమ్మల్ని పిలుస్తాను, మీరు కళ్ళార వచ్చి చూడండి, అవసరమైతే మీరు కూడా నాలుగు చెవాట్లు పెట్టండి, అట్లు మీకు చెవాట్లు దానికి అలాగేనండి అన్నట్ట. ఒరే అలా అంటే కదరోయ్, నేను అప్ప ఇప్పటికే ముసలాండి అయిపోయాను, ఏడాదిలోపు పెళ్లి చేసుకోవాలన్నట్ట. అలాగే గురువుగారు అన్నాడు, వీడు వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడి నుంచి గురువుగారు నా శిష్యుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో, ఆ పెళ్ళాన్ని అతడు ఎప్పుడు చెవాట్లు పెడతాడో, ఆ సంఘటన నేను కళ్ళారా ఎప్పుడు తోస్తానా అని పాపం రాత్రిపూట కలలు కంటూ ఉండేవాట. ఈ కలలు ఒకనాడు ఎక్కువైపోయి నిద్దట్లోనే వాళ్ళ ఆవిడ్ని కొట్టినట్టు కలొచ్చింది దీనికి. దాంతో కంగారులో వాళ్ళ ఆవిడ తన్నాడు, తనగానే ఆవిడ ఒక్కదను తన్నింది. దాంతో మెలకు వచ్చి ఇది కళ అనుకున్నాడు పాపం ఆయన. అంటే ఆయన లోపల ఎంత బాధ పడుతున్నాడో పాపం. అంటాం కానీ ఇందులో ఎంతమంది ఉన్నారో పైకి బట్టలు బయట పట్టలేదు కానీ ఇంటి గుట్టు చేయాలని తెలియాలి. సరే పాపం మొత్తం మీద ఈలోపు గురువుగారు శిష్యుడు ఉద్యోగంలో చేరాక, శిష్యా నా గురుదక్షిణ ఏం చేసావు అని వారానికి ఉత్తరం రాయడం మొదలెట్టాట. ఈ శిష్యుడేమో, గురువుగారేమో వారానికి ఉత్తరం రాస్తాడు పెళ్లి చేసుకోవాలట, పెళ్లి చేసుకోవడం కష్టం కాదు, చివాట్లు తినే అమ్మాయిని నేనెంత తిట్టినా సహించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతున్నారు అనుకుని పాపం ఓ పెళ్ళిళ్ళ పేరయ్యని పట్టుకున్నాడు. పెళ్ళిళ్ళ పేరయ్య గారు నాకు ఇలాంటి సంబంధం కావాలని కానీ ఆ మాత్రం దొరకరా అని ఈయన కుర్రాన్ని రకరకాల సంబంధాలకి తీసుకెళ్ళాడు. అమ్మాయిని చూడగానే ఈయన నీతో ఏకాంతంగా మాట్లాడాలనేవాట. మాట్లాడండి అనేది అమ్మాయి. ఇదో పెళ్ళైన దగ్గర నుంచి రోజు నిన్ను తిడతాను, అప్పుడప్పుడు కొడతాను, పడతావా పెళ్లి చేసుకుంటావా, నాకు బోల్డ్ జీతం సుమ అంటే నీ మొహం చివాట్లు పెడితే తిడితే కొడితే పడతావా, పెడితే తింటాం తప్ప పొరపాట్లు కూడా నువ్వు నీ సంబంధం నాకు వద్దని అమ్మాయి మొహం మీద చెప్పేసేది. అసలు అయినా పెళ్లి సంబంధానికండి నేను తిడతాను కొడతాను అంటే ఎవడన్నా ఒప్పుకుంటాటండి, వీడు అమాయకుడు కనుక, మరీ బొత్తిగా మీలాంటి అమాయకుడు కనుక అందరి దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేసేవాడు ధర్మపరుడు కనుక. దాంతో ఈయనకి సంబంధం కుదరడంలా, వెళ్ళిన చోటలో వీడు పిచ్చాడురా అని కొందరు నవ్వారు. పైగా వీడి విషయం ప్రపంచం అంతా తెలిసిపోయిందండోయ్, ఫలానా గురుకులంలో చదువుకున్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు, వాడు పెళ్లి చూపులకు వస్తే చాలా ప్రమాదం, పెళ్ళాన్ని కొడతా తిడతానంటాడు, అలాంటి వాడికి చూస్తూ పిల్లనిస్తామా, వాడు వస్తే మొహం మీద తలుపేసి గెంటేయండి అని కూడా అందరూ చెప్పుకోవడం మొదలెట్టారు. వీడి కీర్తి బాగా వాట్సాప్లో వ్యాపించింది. దాంతో వీడికి అసలు పెళ్లి చూపుల్లోనే ప్రవేశం లేకుండా పోయింది, పిల్లని ఇవ్వట్లేదు ఎవరు. ఈ గురువు గారేమో రెండు రోజులకు ఒకసారి రాయడం మొదలెట్టాడు, ఒరే శిష్య సంవత్సరం దాటిపోతుంది, వాట్ అబౌట్ మై దక్షిణ అన్నట్ట. ఈ దక్షిణ కోసం వీడు ప్రదక్షిణ చేసి వీడు అలిసిపోయాడు. చివరికి వీడు ఒక రోజున రోజు ఈ బాట్లు పడలేకపోతున్నామని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా ఒక నెలలాడు నాకు సెలవు ఇవ్వండి అన్నట్ట. ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఏడాది అవ్వలేదు, 1 మంత్ లీవ్ ఏమిటి లాంగ్ లీవ్ అంటే, పెళ్లి చేసుకోవాలండి మా గురువు గారికి ఒక దక్షిణ ఇవ్వాలనుకున్నానండి అని జరిగింది చెప్పగానే ఆయన నవ్వుకుని, సరే ఇచ్చేశాను, నీకు పెళ్ళి అయ్యేదాకా నువ్వు ఇష్టోదడు తిరిగి పెళ్ళి అయ్యాక వచ్చి కొలువులో చేరన్నట్ట. అమ్మాయి అనుకున్నాడు వీడు. ఆ రోజుల్లో రాజులు అంత మంచివాళ్ళు, బొత్తిగా ఇప్పటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు, అందుకని నెలలాళ్ళు లీవ్ ఇవ్వగానే ఈ లీవ్ పుచ్చుకుని వీడు బయలుదేరాడు. మొత్తం మీద తిరగ్గా ఒక ఇంట్లో ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి ఇందాక చెప్పానే విప్రుడి భార్య, అలాంటి ఆవిడ దొరికింది, కొంచెం పళ్ళు పొట్ట ఉన్నావిడ. ఎవరైనా పర్వాలేదు, చివాట్లు తింటే చాలనుకుంటాడుగా వీడు. అందుకని ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను రోజు నిన్ను తిడతాను, అవసరమైతే కొడతాను, పడతావా అంటే, అలాగేనండి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తానని తలకై ఊపిందిట. మీరు కొట్టండి తిట్టండి నేను పడతానండి అందిట. అమ్మబాబోయ్ అదృష్టం పడిపోయింది. అందంగా లేదన్న మాటే కానీ ఈ విడిలో అన్నీ మంచి కొనాలి అని అనుకుని పెళ్లి కొప్పుకున్నాడు, టకటక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక మొదటి రాత్రి అసలు వ్యవహారం తెలిసింది. రాగానే ఆవిడ, ఏమాయ్ ఇలా రా అంది. ఏమాయ్ ఏమిటో అనుకున్నాడు ఈయన. ఏమాయ్ పోయేసరి ఎరా రారా అందిట. నన్నేనా అన్నాడు. నిన్నే రా అంది. పెళ్లి చూపుల్లో ఏమండి అన్నావు కదా అంటే, ఏదో పెళ్ళి అవ్వక ఏడుస్తున్నాను, నువ్వు అన్నదానికల్లా తల ఊపితే పెళ్ళి అయిపోతుందని మా అమ్మ చెప్పింది, అందుకే అలా నటించాను, నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అందిట. ఇక చూడండి వీడికి నరకం మొదలయ్యింది. రోజు ఆవిడంది 3 పూట్ల 3 కర్రలు విరగొడితే కానీ నాకు నీ ఒంటి మీద నాకు నిద్ర పట్టదు అనేదిట. కర్రతో కొట్టడం, బండభూతులు తిట్టడం, ఆవిడ తిట్టిన తిట్లు గురువుగారి భార్య కూడా తిట్టేది కదా. వీడికి మతిపోయింది. నా కర్మ ఇలా కాలింది ఏమిట్రా, ఇన్నాళ్ళు ఆగి ఈవిడా చేసుకున్నాను బంగారం లాంటి వాడిని విడిచిపెట్టి అని ఈయన ఏడుస్తుంటే, గురువుగారు పెళ్లి చేసుకున్నావుగా నా దక్షిణ ఏమిటి అన్నాడు ఆయన. ఇక ఈయన బుర్ర పట్టుకుని ఒక 3 రోజులు భార్యకి లాంగ్ లీవ్ పెట్టి, పాదాలొత్తి, అన్నం వండి పెట్టి, బట్టలు ఉతికి పెట్టి, జడవేసి పెట్టి, ఇలా సేవ చేసి కాకా పట్టాడు చివరికి. ఏం కాకా పడుతున్నావు సేవ చేస్తున్నావు అంది. ఏం చేయమంటావే పెళ్ళామా, మా గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నేర్పిన విద్యల వల్లే నేను ఎంత గొప్పవాడిని అయ్యి ఉద్యోగం సంపాదించాను. నేరక ఆ గురువుగారికి ఓ గురుదక్షిణ చెల్లిస్తానని వరమిచ్చాను. అందుకే నేను పెళ్లి చూపుల్లో నేను తిడతానన్నాను. మా గురువుగారి కోరిక ఏమిటంటే ఆయన ఎదురుగుండా నేను నా కళ్ళాన్ని తిడుతూ ఉంటే ఆ కళ్ళం నోరెత్తకుండా ఉంటే చూడాలని ఉందిట. ఇప్పుడు గురువుగారేమో నా దక్షిణ ఏమిటని రోజు ఉత్తరం రాస్తున్నాడు, కాబట్టి నా కోసం నువ్వు ఒక 3 రోజులు మౌన వ్రతం పట్టాలి. గురువుగారిని నేను ఉత్తరం రాసి ఇక్కడికి పిలిపిస్తాను, 3 రోజులు ఉండమంటాను. 3 రోజుల కంటే ఆయన ఉండడులే. ఆ 3 రోజులు మాత్రం నేను తెగ తిడతాను, నేను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాను. ఆ 3 రోజులు నువ్వు నోరు మూసుకూర్చో, నేను ఎన్ని తిట్టినా మౌనంతో ఉన్నావంటే నా పరువు దక్కుతుంది. ఆ 3 రోజులు అయ్యాక ఆయన పంపాక ఈ 3 రోజులు నేను తిట్టిన తిట్లన్నిటికీ కొన్ని 1000 రెట్లు తిట్టుకో, కొట్టుకో, కావాలంటే వీపిచ్చేస్తాను, నీకు పుణ్యం ఉంటుంది అని గడ్డం పట్టుకో బతిమాలగా కొంచెం ఎంత దుర్మార్గురాలైనా మనసు కలిగింది ఆవిడ కూడా. సర్లే, ఇదిగో 3 డేస్ ఓన్లీ, ఆ తర్వాత 4th డే వాడు ఉన్నాడా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అంది. అస్సలు నువ్వు ఎంత ఉత్తమురాలివి, పెళ్ళామా నా బంగారు పళ్ళామా ఆహాహా గొళ్ళామా అని పాట పాడి 3 రోజులు నా చివాట్లు తిను, చాలా తర్వాత నీకు ఎంత ఉపకారం చేస్తానో నీకోసం నగలు చేయిస్తానన్నట్ట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, 3 రోజులు తిడతానన్నావు కదా అని ఇష్టం తిడి తిట్టి ఒప్పుకోను, ఆ 3 రోజులు కలిపి మ్యాక్సిమం 100 తిట్లు తిట్టకాలి. 100 దాటిందా నీ బొంద అయిపోయినట్టే. నీకు ఆ 3 రోజులకి 100 వరకు పరిమితి విధిస్తున్నాను, లిమిట్ దాటకూడదు, ఓవర్ డ్రాఫ్ట్ పనికిరాదు అంది ఆవిడ. ఆ 3 రోజుల్లో 100 కంటే ఏం తిడతానులే పర్వాలేదులే అనుకుని ఒప్పుకున్నాడు ఈయన. తర్వాత ఆవిడ ఒప్పుకున్న ఆనందంలో గురువుగారికి ఉత్తరం రాశాడు, గురువుగారు మీరు కోరినటువంటి బంగారం లాంటి భార్య దొరికింది, నేను ఎన్ని తిట్టినా పడుతుంది, మీరు తక్షణం రండనగానే గురువుగారు వెనక ముందు తోడకుండా గురుకులం మూసి మరీ వచ్చేశాడు. ఈ తిట్లు వినడానికి గురువుగారు వచ్చారు చివరికి, మాయగారు గురువు అంటే ఆయన అంత బాధపడ్డాడండి. ఆయన రావడంతో గురువుగారిని చూడడంతో ఈయన ఆనందం పట్టలేక ఈ శిష్యుడు వసే దౌర్భాగ్యురాలా, గురువుగారు వచ్చారు నీళ్లు తేవే అనగానే కిక్కును మనకుండా చెంబుతూ నీళ్లు పట్టుకొచ్చింది ఆవిడ. ఇక గురువుగారు ముఖం వెలిగిపోయింది, శిష్య నేను కోరిన దక్షిణ ఎవడిచ్చాడురా ఇంత పూర్వం, నువ్విచ్చావురా, నువ్వు రా నిజమైన శిష్యుడివి, ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నాను రా శిష్యోయ్, నాకు ముద్దొచ్చేస్తున్నావు రోయ్ అన్నట్ట. గురువుగారు పొగిడారుగా, దాంతో వీడు రెచ్చిపోయాడు. జ్యేష్ఠమహందాన చండాలపుదాన గూనిదాన నడ్డిదాన ఇలా తిట్టిన తిట్టి తట్టుకోవడం తిడుతున్నాడు. వీడికి వాళ్ళ ఆవిడ 100 తిట్లే పరిమితం విధించిందనే విషయం మర్చిపోయాడు ఆనందంలో. కానీ వాళ్ళావిడ చాలా తెలివైంది, ఓ చాక్ పీస్ పెట్టుకుని దౌర్భాగ్యురాలనగానే అక్కడ పక్కన 1 అని వేసుకుంది, జ్యేష్ఠమోహందానగానే 2 అని వేసుకుంది, నెంబర్ 2 నెంబర్ 3 ఇలా వేసుకుంటోంది. భోజనం దగ్గరకు వచ్చారు వీడు, స్నానాలు అయ్యాయి, తిట్లు తెగ తిడుతూనే ఉన్నాడు, రెచ్చిపోతూనే ఉన్నాడు, ఇప్పుడు భోజనాల దగ్గరకు వచ్చారు. గురువుగారికి శిష్యుడికి చెరుకో విస్తరి వేసింది, పేటలు వేసింది, అన్నం వడ్డించవే చండాల మొహమ్మదాన అన్నాడు వాడు. అన్నం వడ్డించింది, అన్నీ అయ్యాయి, ఇక 99 తిట్లు అయ్యాయి. లాస్ట్ అండ్ ఫైనల్ తిట్టు 100 మిగిలిందిట. వీడు వెనక ముందు చూడకుండా ఏడుపు మొహమ్మదాన, ఏడుపు కొట్టుదాన, వేడివేడి చారు తేవే అన్నట్ట. 100 అయిపోయింది, చూసుకోలేదు వీడు. ఆవిడ కొళ్ళు మండిపోయింది. 100 దాటిపోయేగా వేడివేడి చారు కొండ పట్టుకొచ్చి వాడి నెత్తి మీద డామని కొట్టింది. తల పగిలిపోయింది వీడికి, కొండా పగిలింది, ఈ కొండలో ఉన్న చారంతా వాడినెత్తి మీద పడింది. వాడినెత్తి మీదే కాదు, 2 కొండలు తెచ్చిందిట, ఒక కొండ గురువుగారికి, ఒక కొండ శిష్యుడికి, మళ్ళీ పక్షపాతం లేకుండా. ఈ విధంగా గురువుగారికి శిష్యుడికి వేడివేడి చారు కొండలు నెత్తి మీద పగిలాయి, చారు నెత్తి మీద పడింది, మాడు పగిలింది. గురువుగారు నిర్ఘాంతపోయాడు, ఎందుకంటే ఇంటి దగ్గరే ఇంతకాలం శిక్ష పడింది, ఇప్పుడు శిష్యుడింట్లో ఇంతకంటే గొప్ప శిక్ష పడింది. ఈయన ఎంతసేపు ఏమనుకుంటున్నాడంటే శిష్యుడు ఏం తిట్టినా సరే పడుతోంది వాళ్ళ ఆవిడ, ఆహా నా శిష్యుడు అదృష్టవంతుడు అని పొగుడుతున్నాడుగా, హఠాత్తుగా ఇది ఇలా బట్టబయలైంది. దాంతో ఆయన తెల్లబోయాడు, తెల్లబోవడం పక్కన పెట్టండి కొసమెరుపు. ఇప్పుడు ఇంతకీ వాడు పెళ్ళం వచ్చి ఏమో 2 కొండలు పగలగొట్టాను, 2 కొండలకి 2 5 రూపాయలు పట్టుకురా, ఎవడిస్తాడు అయ్యి 10 రూపాయలు నువ్వు ఇస్తావు, నీ గురువు ఇస్తావు అందిట. దాంతో గురువుగారు ఉత్తరాపోసను కూడా పట్టుకుండా లేచి పారిపోవడం మొదలెట్టాడు. శిష్యుడు గురువుగారు అని వెంటబడ్డాడు. అప్పుడు గురువుగారు ఆగి, ఒరే శిష్య, అనేక శతభాండాని భిన్నాని మమ మస్తకే, ఒరే ఎన్నో 100 కొండలు అనేక శతభాండాని కొన్ని 100 కొండలు భిన్నాని మమ మస్తకే నా నెత్తి మీద పగిలాయి. అంటే మా ఆవిడ నెత్తి మీద 100లాది కొండలు పగలగొట్టింది, మమ భార్య మహాసాధ్వి భాండమూల్యం నయాచతే అన్నట్టు వాడు. నీ పెళ్ళాకంటే నా భార్య మహాపతివ్రత, ఎందుకంటే ఇన్ని కొండలు పగలు కొట్టినా కొండకి డబ్బులు అడగలేదు. నీ ఆవిడ ఏడాకులు ఎక్కువ చదివిందిరా, కొండ నెత్తి మీద పగలు కొట్టి దాని మొహం మండ ఆ కొండ డబ్బులు కూడా నిన్ను నన్ను అడుగుతోంది. ఆహాహా, ఎంత గొప్ప శ్లోకం చెప్పేటండి గురుగారు. ఇది ఒక గొప్ప పురాణ శ్లోకం అనమాట. మా చిన్నప్పుడు కావ్యాలు చదివేటప్పుడు ఈ చాటు శ్లోకం చదివించేవారు. నా అదృష్టవశాత్తు ఈ శ్లోకం నాకు ఏం ఉపయోగపడలేదనుకోండి. నిన్న అని మమ భస్తకే మమ భార్య మహాసాధ్వి భాండమూల్యం నయాచితే అన్న ఉంది, అది కొసవెరుకు కదా. కాబట్టి ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈవిడ పరమ దుర్మార్గురాలు కదా, ఎప్పుడు చూసినా కొడుతూ తిడుతూ ఉంటుంది. ఆవిడ తీసుకొస్తే మళ్ళీ ఇన్ని తిట్లు తినాలి. అసలు ఎందుకు నా భార్య ఇంత గయ్యాళయ్యింది? ఓ గురుదేవా, ఓ మునీశ్వర, నువ్వే నిజం చెప్పాలి. పాతాళంలో ఉన్నావిడ ఏదో తీసుకొస్తాను, తీసుకొచ్చాక మళ్ళీ ఈ బాధలు నేను ఎక్కడ పడతాను? అసలు ఏమి కారణం వల్ల నాకు నా భార్యకి మధ్యలో ఇలా యుద్ధం జరుగుతుందనగానే అప్పుడు చెప్పాడు ఆయన, ఇందులో నీ తప్పు లేదు, మీ ఆవిడ తప్పు లేదు, ఆవిడ స్వతసిద్ధంగా ఉత్తమురాలు, నువ్వు ఎలాగో ఉత్తముడివి. మరి మీ ఇద్దరికి తగాదాకి కారణం నీ పెళ్లి ముహూర్తం, కర్మ అలా కాలింది నీకు. పరిణయ వేళ నిన్ను రవిభౌమ శనైశ్చరులు భవత్సతిన్ సుర గురు దైత్య మంత్రులును చూచుట చేసి నరేంద్ర నీకు అత్తరుణి మనోహరాకృతి ముదం బొనరించుచు నుండి చూడికి అత్తరుణికి నీదు మూర్తి ప్రమదం బొనరింపమి నట్టిదయ్యడం. నాయన, నీ పెళ్ళి ముహూర్తం అరకొర వాడి చేత పెట్టించుకున్నావు, అనగా పెద్దగా జ్యోతిష పాండిత్యం లేని వాడి ద్వారా నీ పెళ్లి ముహూర్తం పెట్టించుకున్నావు. ఆ ముహూర్తం పెట్టేవాడికి ముహూర్తం గురించి పెద్దగా తెలియదు. దానివల్ల ఏమైంది, నీ ముహూర్తంలో ఒక పెద్ద దోషం వచ్చింది. నీ లగ్నంలో, పెళ్లి లగ్నంలో నిన్ను సూర్యుడు, కుజుడు, శని చూస్తున్నారంటే లగ్నంలో ఈ ముగ్గురు ఉన్నారట, ఈ ముగ్గురు దృష్టి లగ్నం మీద పడింది. ఇక నీ భార్య దాంట్లో సురగురు దైత్యమంత్రుడును, సురగురుడు అంటే బృహస్పతి గురువుగారు చూస్తున్నాడు, దైత్యమంత్రి అంటే శుక్రాచార్యుడు. నీ భార్య లగ్నమును బృహస్పతి శుక్రాచార్యుడు చూస్తున్నారు, నీ లగ్నమును సూర్యభగవానుడు, కుజుడు, శని చూస్తున్నారు. ఎప్పుడైనా పెళ్లి ముహూర్తంలో ఆడపిల్ల యొక్క లగ్నంలో గురువు శుక్రాచార్యుడు ఇద్దరు ఉన్నారంటే, ఆ ఇద్దరు విరోధులు కదా. గురువుకి శుక్రాచార్యుడికి ఒరిజినల్గా పడదు. వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడా ఒక ఆయన రాక్షస గురువు, ఒక ఆయన దేవగురువు. అందువల్ల ఈ ఇద్దరు స్త్రీ యొక్క లగ్నంలో ఉన్నట్టయితే ఆ అమ్మాయికి పెళ్ళైనప్పటి నుంచి మొగుడు మీద ఒళ్ళు మండిపోతుంది. నీ భార్య యొక్క లగ్నంలో గురుడు, శుక్రుడు ఉండడం వల్ల ఆవిడికి నిన్ను చూస్తే అరికాలి మంట నెత్తికొస్తూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది, నువ్వేం చెబితే దానికి వ్యతిరేకంగా నడుచుకుంటుంది. కానీ నీ లగ్నంలో ఇటు సూర్యుడు, ఇటు శని, ఇద్దరు తండ్రి కొడుకులు, మరొకడు కుజుడు. ఈ కుజుడు అత్యంత అనుకూలుడు సూర్యుడికి, ఆ ముగ్గురు ఉన్నారు. అందువల్ల ఏమవుతుంది, నువ్వు ఆవిడ చూసినప్పుడల్లా ఆహా సుందరి సుందరి అంటూ వెంటబడతావు. నువ్వు సుందరం అయితే ఆవిడ మందరై నిన్ను కొడుతోంది. ఇది ఈ లగ్న దోషం. ఇప్పుడు నీకు అర్థమైందా? కాబట్టి పెళ్ళికి ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నములో ఎవరున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే కొంపలు ములుగుతాయి. ఇదంతా లగ్న ప్రమాదం, ముహూర్త ప్రమాదం. సుముహూర్తం కాకపోవటం వల్ల వచ్చిన ఇబ్బంది. అందుకే ముహూర్తం సరిగ్గా లేకపోతే ఎక్కువ కాలం ఉండవు ఆ సంబంధాలు. అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. ఇంకా ఎన్ని ఉంటాయో తెలుసునండి. భార్యాభర్తల పరిణయ ముహూర్తంలో తేడా వస్తే పిల్లలు చెప్పిన మాట వినకుండా మనకి ఇష్టం లేని వాళ్ళు చేసుకుపోతారు. అన్యమతస్తులను చేసుకోవటము, అన్యకులస్తులను చేసుకోవడం, ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఈ ముహూర్తంలో ఎక్కడో లోపం వస్తుంది. ఈ ముహూర్తంలో లోపం ఎందుకు వస్తుంది? గురు కటాక్షం లేకపోవటం అంట. గురువుల్ని గట్టిగా పట్టుకోండి, ఎవడో ఒక గురువుని నమ్మి పట్టుకోండి, ఆ గురువు యొక్క దేవుని ఉంటే జీవితంలో ఎలాంటి కష్టం రాదు. అందుకే వీలున్నంత వరకు సద్గురువుల యొక్క పాద పద్మములను అత్యంత భక్తితో, నిర్భరమైన భక్తితో నిరంతరం పట్టుకుని పూజించేటటువంటి వాడికి మాట వరస కూడా కష్టం రాదు. వస్తే అది పటాపంచలు అవుతుంది, గురువు చూసుకుంటాడు దాన్ని. ఒక్కోసారి ఎలా ఉంటుందో దానికి ఉదాహరణ చెప్పను మీకు. ఇప్పుడు ఎదురుగుండా కూర్చున్న సువర్ణ లింగయ్య గారిని చూశారు కదా, వారి అబ్బాయికి పెళ్లి కుదిరింది, ఓ మంచి ముహూర్తం పెట్టాం. ఆ ముహూర్తానికి శుభలేఖ పట్టుకొచ్చారు. ఆ ఇంట్లో అందరూ ఆ ఇంటి పేరిటి వాళ్ళే, మంధనిలో మొత్తం అందరూ సువర్ణ వాళ్ళే. దాదాపుగా ఈ పెళ్లి సమయమునకు, అంటే ఈ పెళ్లి ముహూర్త సమయానికి చాలామంది ఆనాడు భీష్ముడు అంపశయ్య మీద ఉన్నట్టుగా ఉన్నారు. తెలిసిన మీకు ఆయన అడగని చెప్తారు. ఇప్పుడు ఆ ముహూర్తానికి ఇందులో ఎవడు వెళ్ళిపోయినా రోజు మైలైనండి అక్కడ ఊళ్ళో చాలా ఇబ్బంది పడేవారు వాళ్ళు. అప్పుడు నేను ఏమన్నానో తెలుసా, ఈ శుభలేఖలు నా చేతికి ఇవ్వండి, అమ్మవారి పాదాల దగ్గర పెడతాను, మళ్ళీ మీ అబ్బాయికి పెళ్ళయ్యి అమ్మాయిని తీసుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయేదాకా ఆ శుభలేఖ తీయను, తర్వాత సంగతి చూద్దామన్నాను. ధైర్యంగా నమ్మారు, శుభలేఖ ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయి ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ అడుగు పెట్టాడు. టప 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 మూడు ముగ్గురు వెళ్ళిపోయారు, ఇద్దరును మైలు వచ్చేసింది. అడగండి ఆయన ఎదురుగుండా ఉన్నారు, బయటవాడు కూడా అక్కర్లే. ఇదే గురు కటాక్షం అంటే. చాలా ఆశ్చర్యపోయి వాళ్ళ ఊళ్ళో అందరూ అదే తెలపడం అనమాట. రేపో బాపో ఏ క్షణమో అనుకున్నట్టుగా ఉంటారు. దాంతో ఎంతోమందికి పెళ్ళిళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయండి బాబు. ఎక్కువ మంది ఒకే ఇంటి పేరిటి వాళ్ళు ఒక ఊళ్ళో ఉంటే అందరూ ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఒక 1000 మంది ఉన్నారు. మరి పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు, ఈ పురుడు వస్తుందో పుణ్యం వస్తుందో, ఏమొస్తుందో చెప్పక చెప్పలేం కదా మనం. అలాంటప్పుడు ఎంత ఇబ్బంది వస్తుంది? ఇలాంటి ఇబ్బందులు లేకుండా, పెళ్లిలో ఏ ఇబ్బంది లేకుండా కటాక్షం కావాలంటే, అయితే అపూర్వ ముహూర్తం కావాలి. ఈ కలియుగంలో అంత అపూర్వమైన ముహూర్తం పెట్టేటటువంటి పండితులు కొంచెం అరుదుగా ఉంటారు. ఎన్నున్న గురు కటాక్షం ఉంటే ఈ గురువు వల్ల త్రిమూర్తులు అనుగ్రహిస్తారు. అమ్మ అనుగ్రహిస్తుంది, అనుగ్రహిస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అమ్మ అనుగ్రహిస్తే దేవతలు ఆగ్రహించినా బయటపడతామట. అందుకనే వీలున్నంత వరకు గురువులను పట్టుకోమని పెద్దలు అందుకు చెప్పారు. ఇది నాయన కారణం. ఇక అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పుడు పెళ్లి ముహూర్తం వెనక్కి తేలేం కదా. కొంతమంది ఏం చెబుతున్నారట, పెళ్లి ముహూర్తంలో లోపమంది మళ్ళీ పెళ్లి చేసుకోండి అన్నారట. ఇంకా అయ్యాం, అక్కడతో ఆగింది. కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే ఎవడన్నా వెంటనే అవుతాడు. ఇలా అశాస్త్రీయమైన కొందరు చెబుతున్నారు, భార్యాభర్తలు ఇద్దరిని మళ్ళీ కూర్చోబెట్టి ఆ పెళ్లి ముహూర్తం తేడా వచ్చింది, కొత్త ముహూర్తం మేము పెడతాం, కూర్చొని పెళ్లి చేసుకోండి అంటే మళ్ళీ పెళ్ళి అవుతుందా? అలాంటి దోషములు అసలు చేయకూడదు. దానికి అనేకమైన ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, అవి శాస్త్రములు చెప్పే, వాటిని సరిగ్గా తెలుసుకోవాలి. అదో పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఏమన్నాడు, జరిగిన దాని గురించి ఆలోచించకు, ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టుకో, ఆ భగవంతుడు నిన్ను కాపాడతాడన్నట. అప్పుడు ఆయన మనస్సులో భార్యను తలుచుకుంటూ, ఆమె ఎక్కడుందో తెలిసింది కనుక, విషయం కూడా తెలిసింది కనుక, కొంత ఊరట పొంది నిశ్చింతుడై ఇంటికి వచ్చాడు. రాగానే ఆ సమయానికి భార్యాసమేతంగా ఆ విప్రుడు వచ్చాట. ఆయన వచ్చి, నా భార్యని అడవిలో ఉన్నదానని, రాక్షసుడి దగ్గర ఉన్నదానని నాకు తిరిగి అప్పగించావు. అప్పగించడం కాదు, నా భార్య మనస్సులో రాక్షసుడు దూరి ఆవిడ మనస్సులో ఉన్న పాపాలన్నీ దుష్ట లక్షణాలన్నీ ఆహారంగా మింగేశాడు, తీసేసుకున్నాడు. దాంతో నా భార్య పరమ సుశీలైపోయింది, ఉత్తమురాలైపోయింది, నన్ను ఎంతో గౌరవిస్తోంది. ఇప్పుడు మహారాజా, నువ్వు వచ్చేలోపు చూశాను నేను, నా భార్య చాలా వినయంగా మాట్లాడుతోంది, కాళ్ళు నొచ్చుకున్నాయా అని కాళ్ళు మృదువుగా నొక్కుతోంది, రకరకాల సేవలు చేస్తోంది. పెళ్ళై ఇన్నాళ్ళయింది, ఒక్కనాడు కూడా ఆవిడ వంట చేయలా, ఇన్నాళ్ళు నేనే చేయగలుచుకున్నాను. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి వంటగదిలోకి నన్ను వెళ్ళనివ్వడం లేదు. ఆహా, నా జీవితాన్ని వంటగదిలోకి వెళ్లకుండా పంట పండిలాగా చేసావు, నీ రుణం తీర్చుకోలేను, అందుకే నీ దగ్గరకు వచ్చాను. మా దంపతులిద్దరం నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాం అనగానే, అప్పుడు ఆయన అన్నాడు, మీ దేవనులు నాకు చాలా అవసరం అండి, నీకు నీ భార్య దక్కింది, నా భార్యే దూరం అయిపోయింది, మహారాజునయ్యుండి నా భార్యని దూరం చేసుకున్నాను అనగానే, నీ భార్య ఏమైపోయిందో, బ్రతికుందా చచ్చిపోయిందా? చచ్చిపోతే మాత్రం రెండో పెళ్లి చేసుకోవచ్చని శాస్త్రం చెబుతున్నది, ఒకవేళ మరణిస్తే ఒక మంచి సంబంధం చూసుకో, ఈసారి ముహూర్తం నేను సరిగ్గా పెడతాను, లేదా బ్రతికుంటే తెప్పించుకో అనగా, ఆవిడ మరణించలేదు, పాతాళంలో ఉందిట, సాలపోతకుడనే సర్పరాజు గారి కూతురి రక్షణలో ఉందిట. ఆవిడ తేవడం పెద్ద కష్టం కాదు, కానీ తెచ్చిన తర్వాత మళ్ళీ మొదలుకొస్తుంది కదా సంసార వ్యవస్థ. ఆవిడ మళ్ళీ తిడితే, నాకు ఈసారి కోపం వస్తే ఏం చేస్తానో నేను భయంగా ఉంది. ఈ ప్రతికూలత్వంతో రోజు పోరేటటువంటి పెళ్ళంతో కాపురం ఎలా చేస్తాం, ఆలిపోరు ఇంకంత ఇంత కదట, ఇంటిలోని పోరు ఇంతింత కదా అన్నాడే. ఇంట్లో పోరుంటే అసలు ఏం సుఖం ఉంటుంది అనగా, ఓహ్ ఇంతేనా, నువ్వు నాకెంతో ఉపకారం చేసావు, నా భార్యని మార్చావు, నాకేమో సంసారం సుఖంగా ఉండేలా చేసావు, ఎంత ఉపకారం చేసావు. ఇప్పుడు నీకు రహస్యం చెబుతున్నా విను, నేను యజ్ఞములు చేయడంలో దిట్టను, ఎవరినైనా మంచిగా మార్చగలను, అలాంటప్పుడు నీ భార్యను ఇంతకాలం ఎందుకు మార్చుకోలేదు అని నీవు అడుగుతావేమో, స్వార్థమునకు మాత్రం యజ్ఞం చేయకూడదని మాకు నియమం ఉంటుంది, అందుకే నేను నా భార్య మంచిది అవ్వాలని యజ్ఞం చేయలేదు. నా భార్య కోసం నేను చేయకూడదు, నా స్వార్థం కోసం చేయకూడదు, ఇతరుల కోసం చేయొచ్చు. నువ్వు నా భార్యను బాగు చేసావు, నీకు నేను ఉపకారం చేస్తాను. పైగా ఈ భార్య కూడా రాగానే చెప్పింది, రాక్షసుల యొక్క కుటుంబాలు నాశనం కాకూడదని. అంటే ఒక రాక్షస జాతిని నీ వల్ల నేను నిలబెడుతున్నాను, నా కుటుంబం నువ్వు నిలబెట్టావు, నువ్వు ఉత్తముడివి, అటు రాక్షస జాతిని రక్షించావు, నా కుటుంబాన్ని రక్షించావు, ఇలా లోకాలను రక్షించటమే కర్తవ్యంగా పెట్టుకున్న నిన్ను నేను రక్షించకుండా ఉంటానా? ఇప్పుడు చెబుతున్నాను విను, నా మంత్ర ప్రభావం చెబుతున్నాను విను. మైత్రియును ఆనుకూల్యంబు మచ్చికయును కలిగి అక్కాంత నిన్నెప్పుడు కలసి ఉండ మిత్రకాముకుల నరిల్చు మిత్రవింద ఎట్టి దట్టిది కావింతునే నరేంద్ర. మహారాజా, యజ్ఞములలో మిత్రవింద అని ఒక యజ్ఞం ఉన్నది. వింద అంటే కామేష్టి అని మరొక అర్థం అన్నమాట. పుత్రకామేష్టి అని ఒక ఏకం లేదు, అలాగే మిత్రకామేష్టి అని ఒక ఏకం ఉన్నది. ఇష్టి అంటే యజ్ఞం, కామ ఇష్టి కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం. కామేష్టి అంటే కోరికతో చేసే యజ్ఞం. ప్రతివాడికి ఏదో కోరిక ఉంటుందిగా, నాకు డబ్బు రావాలను, ఉద్యోగం రావాలను, వివాహం రావాలను, ఇల్లు రావాలను, ఏదో ఒక కోరికతో చేసే యజ్ఞమును కామేష్టి అంటారు. కాకపోతే ఏ కోరికతో చేస్తున్నామో ఆ కోరిక ముందు పెడితే ఆ యజ్ఞానికి ఆ పేరు వచ్చింది. పుత్ర కామ ఇష్టి కొడుకులు కావాలనే కోరికతో చేసే యజ్ఞం. మిత్రకామేష్టి శత్రువులు మిత్రులు అవ్వాలనే కోరికతో చేస్తే మిత్రకామేష్టి. మిత్రకామేష్టి అన్న మిత్రవింద అన్న, పుత్రకామేష్టి అన్న పుత్రవింద అన్న అర్థం ఒకటే. ధనకామేష్టి అంటే డబ్బు కావాలనే కోరికతో యజ్ఞం చేయటం. గృహకామేష్టి ఇల్లు కావాలనే కోరికతో యజ్ఞం చేయటం. ఇలా రకరకాల కోరికలతో చేసే యజ్ఞములు ఉన్నాయి. అందులో నేను నీకోసం నీ భార్య కోసం మిత్రకామేష్టి యాగం చేస్తాను. అందులో సంకల్పంలో ఏం చెబుతాను, మహారాజు ఉత్తముడు అతని భార్య బహుళ ఈరోజు నుంచి పరస్పర విరోధం విడిచిపెట్టి ఐకమత్యంతో సుఖంగా కాపురం చెయ్యాలి అని సంకల్పం చెబుతాను. నేను అలా యజ్ఞం చేయడంతో నీ భార్యలో నీ మీద ఉన్న ద్వేషం, నీకు నీ భార్య మీద అంతో ఎంతో ఉన్న అసహ్యం ఇవన్నీ పటాపంచలైపోతాయి. ఇక మీ ఇద్దరూ ఎంతో ప్రేమతో ఒకరినొకరు కౌగులించుకుంటారు, ఆత్మీయతతో పలకరించుకుంటారు, మీ ఇద్దరూ పరమాత్మీయులైపోతారు, మీ కుటుంబం చాలా బాగుంటుంది. ఈ విధంగా మీ ఇద్దరి మనస్సులలో ఉన్న వైరుధ్యములు తొలగించి మైత్రీబంధం కలిగించే యజ్ఞం నేను చేసి పెడతాను. కావలసిన సామగ్రి అనగానే, అమ్మ ఎంత అదృష్టం అండి, అంత మంచి మాట అన్నారు. అయితే ఇప్పుడే మిత్రకామేష్టికి కావలసిన యాగానికి కావలసిన సంభారాలన్నీ తెప్పిస్తానన్నట్ట. వెంటనే ఆయన ఆ యాగ సంభారం అంతా కూడా సిద్ధం చేసుకుని ముందు విఘ్నేశ్వర పూజ చేసి ఆ యాగం చేసేటప్పుడు మధ్యలో ప్రధాన యాగగుండం చతురస్రాకారంలో ఉండాలట. చతురస్రాకారం అంటే పొడవు వెడల్పు సమానంగా ఉండాలి. 8x8 కానీ 12x12 కానీ ఉండాలి. రాజుగారు కనుక 12x12 ఉండేటటువంటి యాగగుండం చతురస్రాకారంలో ఏర్పాటు చేశాడు. దీనికి నాలుగు వేపులా త్రికోణాకారంలో ఉండేటటువంటి, శ్రీచక్రంలో పై త్రికోణం ఉంటుందే ఆ ఆకారంలో ఉండే నాలుగు ఉపకుండాలు పెట్టాలి. ఈ నాలుగు కుండాలు త్రికోణాకారంలో ఉంటాయి, మధ్యలో అది చతురస్రాకారంలో ఉంటుంది. ఈ యజ్ఞం చేయడానికి కావలసిన ఋత్విక్కులు పిలిపించారు. ఇక నెయ్యి ఉన్నది, దర్భలున్నాయి, సమిధలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక శుభముహూర్తంలో ఈ మహాత్ముడైన పురోహితుడు యజ్ఞం మొదలుపెట్టాడు. ఈ యజ్ఞం అపూర్వంగా జరిగింది, అద్భుతంగా జరిగింది, పూర్ణాహుతి కూడా బాగా జరిగింది. జరిగాక ఆయన అన్నాడు, మహారాజా ఇక నీ భార్యని నిశ్చింతగా పాతాళం నుంచి ఇక్కడికి తెప్పించుకో, ఆవిడ రావడంతో నేను ఎంత ప్రేమగా చూస్తున్నా నీకే తెలుస్తున్నానట. మహానుభవ, పవిత్రమైన యజ్ఞం చేసి ఎక్కడో ఉన్న నా భార్య మనస్సు మార్చిన ఉత్తముడివి నీవు. నీ మహామంత్రశక్తి అంతా ఎంత కాదు, నా రాజ్యమే నీకు ఇచ్చేస్తాను దక్షిణగా అన్నట్ట. రాజ్యం నాకెందుకు బాబు, అడిగినప్పుడు యజ్ఞాలకు కావలసిన దక్షిణ ఇస్తే చాలు. రాజ్యం వీరభోజ్యం, నువ్వు వీరుడివి, వీరుడే దాన్ని పరిపాలించాలి. ఎవరు ఏ పని చెయ్యాలో పని చెయ్యాలి. అందువల్ల నిశ్చింతగా రాజ్యం నువ్వేపుచ్చుకో. రావింపు సతిరయ్యమున నీ భార్యను మాత్రం వెంటనే తెప్పించు, సుఖంగా ఉండు, నీకు సత్సంతానం కూడా కలుగుతుందని దీవించాడు. అప్పుడు ఆయన వెంటనే పాతాళానికి వెళ్ళి ఆ పావులతో యుద్ధం చేయడం నీకు ఇష్టం లేదు, ఎందుకని సర్పరాజులంటే నీకు గౌరవం, సర్పరాజులతో యుద్ధం చేయకుండా తన భార్యను రప్పించడానికి వెంటనే ఆలోచన వచ్చి బలాక అని పిలవగానే ఆ బలాక రాక్షసుడు వచ్చాడు. నాయన నీవు అదృశ్య రూపం పొందగలిగేవాడివి, ఎక్కడికైనా వెళ్ళగలిగేవాడివి, నువ్వు తక్షణం పాతాళలోకానికి వెళ్ళి సర్పరాజు గారి చెరసాలలో ఉన్న అమ్మాయిని నా దగ్గరికి పట్టుకొచ్చాయన్నట. ఈ బలాకుడు ఎక్కడికైనా వెడతాడు, ఈ దిగ్బంధాలు అతన్ని ఏం చేయలేవు, ఏ మంత్ర దిగ్బంధాలు అతన్ని ఏం చేయలేవు. అందుకే బలాకుడిని పిలవగానే బలాకుడు టక్కున ఇక్కడ మాయమై పాతాళలోకానికి వెళ్ళాడు. అక్కడ నందాని పేరు కలిగిన సర్పరాజు కూతురు, సాలపోతకుడు యొక్క కూతురు ఒక అంతఃపురంలో దాచిందని చెప్పుకున్నాక ఈ అమ్మాయిని ఆ అంతఃపురంలోకి అదృశ్య శక్తితో ప్రవేశించి అక్కడ రాజుగారి భార్యను మంచంతో సిద్ధంగా పట్టుకుని ఘటోత్కచుడు చూశారు శశిరేఖను మంచం తత్తిపోయాడు, అలా టక్కని చేత్తో పట్టుకుని టింగిన అక్కడ మాయమై ఇక్కడికి వచ్చాడు. మహారాజా ఇదిగో మంచం, ఇదిగో మంచం మీద మీ ఆవిడ అనగానే ఆయన ఆశ్చర్యపోయి భలే పట్టుకొచ్చావే బలాక, నువ్వు శక్తివంతుడు అని తెలుసు కానీ ఎంత శక్తివంతుడు అని తెలియదు. ఎంత శక్తివంతుడు, నా రాజ్యంలో ఉండి నాకు సేవకుడు ఉండి నా అదృష్టం, సుఖంగా ఉండు, నీకు నీ జాతికి ఉత్పలారణ్యం రాసేశాను, కలియుగం దాకా ఆ అడవిలో మీరు సుఖంగా ఉండండి. ఒక కలియుగంలో పద్మాకర్ గారు వచ్చినప్పుడు మాత్రం ఆయన్ని ఆయన భక్తుల్ని మాత్రం గౌరవించండి, వారికి కూడా ఆతిథ్యం ఇవ్వండి, వాళ్ళు పురాణం చెప్పడానికి అడవులు పట్టుకు తిరుగుతూ ఉంటారు అని మాత్రం దీవించి పంపేసి ఆ తర్వాత ఇప్పుడు భార్య ఆమెని పడుకున్న మంచం దగ్గరకు వచ్చాడు. మంచం మీద నుంచి ఆవిడ లేచి యావండి అంది. ఏది ఇంకొకసారి అని అన్నాడు ఆయన. ఆవిడ యావండి అని అంత అందంగా మృదువుగా పొరుగుతుందని ఊహించలేదుగా. యజ్ఞం చేశాడు ఆయన, కానీ అయినా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఏమిటో లోపల అంతో ఎంతో పీకులాట ఉంటుందిలేండి. ఇన్నాళ్ళు చివాట్లు తెగతిని ఉన్నాడు కదా, ఆవిడ ఎంతో మృదువుగా ఏమండో ఏమండో అని రాగానే ఆనందం తట్టుకోలేక ఓహోహో మహానుభావుడు అయ్యా నువ్వు, నీ భార్య నా రాక్షసుడు ఎత్తుకుపోబట్టి కదా నాకు ఎంత శుభం కలిగింది అనుకుని ఆయన్ని మనస్సులో పొగుడుకున్నాడు. దగ్గరికి వచ్చాడు, తీసుకున్నాడు, ఏం కావాలో కోరుకున్నట్ట. అప్పుడు ఆవిడ కరుణం ప్రసన్నుడవు కమ్ము నరేశ్వర నాకు నా ఉడున్, దయతో నా తప్పులన్నీ క్షమించు, నా ఎడల ప్రసన్నుడవుక, అంటే నన్ను ప్రేమతో చూడు, ఇదివరకు నేను చాలా పొరపాట్లు చేశాను, అయ్యో పాతవన్నీ గుర్తుకొస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది, కొట్టాను నిన్ను గ్లాసుతోటి నీ స్నేహితులు చూస్తూ ఉండగా, ఎన్నోసార్లు తిట్టాను, ఒక్కనాడు నిన్ను నేను ప్రేమతో దగ్గరికి తీసుకోలేదు, చాలా పెద్ద పొరపాటు చేశాను, క్షమించండి, అంతకింత ప్రేమగా చూస్తాను, ఇంకెప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టండి, మీకు జాగ్రత్తగా సపర్యలు చేస్తాను అనగానే నేను ఎప్పుడు నీకు ప్రసన్నుండే, ఏదో ఆనాడు నీ కర్మ వల్ల నా కర్మయోగం వల్ల మన పెళ్ళి లగ్నంలో ఉన్న దోషం వల్ల నీకు రోషం వచ్చింది, నాకు కోపం వచ్చింది, నేను అడవిలో విడిచిపెట్టాను, అవి పక్కకు పెట్టేయి, ఏం కావాలో కోరుకు అన్నాడు. నాకేం కావాలి, భర్త ఎదురుగుండా ఉండడమే భార్యకి గొప్ప వరం, ఈ ప్రపంచంలో ఉత్తమురాలైన భార్య ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలని కోరుకుంటుంది, భర్తే వరం అనుకుంటుందిట, భర్తే బంగారం అనుకుంటుందిట, బంగారం లాంటి భర్త ఉండగా వేరే బంగారం కావాలా అన్నది ఆవిడ. చూసారా కొంతమంది అలాగే అంటారు, నాకే బంగారం వద్దండి మీరే బంగారం అని అంటారు, కొంతమంది నువ్వు ఎంత బంగారం అనివైనా బంగారానికి నువ్వెక్కడ సాటు వస్తావు, బంగారం ఇంట్లో పరేసి నువ్వు ఎక్కడైనా టింగు రంగాన్ని తిరుగు అంటారు, కానీ ఇవిడ మాత్రం మీరే బంగారం అండి. కానీ ఒక్క కోరిక ఉన్నది, పాపం సర్పరాజు సాలపోతకుడు అనే రాజుగారి కూతురు నంద నా కోసం ఎన్నో కష్టాలు పడింది, నన్ను అంతఃపురంలో రక్షించింది, నా మీద కసికొద్ది వాళ్ళ నాన్నగారు దాన్ని మోగ అయిపోమ్మన్నాడు, పాపం ఆవిడ మోగదైపోయింది, నన్ను రక్షించి తిరిగి మీకు దక్కేలా చేసిన ఆ ఉత్తమురాలు మాట లేక బాధపడుతూ అంటే నేను ఇక్కడ ఎలా సుఖంగా ఉంటాను, పైగా మాట లేకపోయినా ఆవిడ రోజు అంతఃపురంలో ఉన్న నా దగ్గరకు వచ్చి నాకు అన్నపానీయాలు ఇచ్చింది, అన్నం ఇచ్చింది, పానీయం ఇచ్చింది, వస్త్రం ఇచ్చింది, మా నాన్న వల్ల నీకేం ప్రమాదం లేదని నన్ను రక్షించి ధైర్యం చెప్పింది. అటువంటి ఆవిడకి ఏమైనా సరే మూకతనం పోవాలి, ఆవిడ మాట్లాడాలి, ఆవిడ మాట్లాడటమే మీరు నాకు ఇచ్చే వరం, మీరు ఆ పని చేయగలరనగానే ఆయన మళ్ళీ విప్రుణ్ణి పిలిపించాడు. మహాత్మా, నా భార్యని ఉత్తమురాలిని చేసావు, నాకు ఎంతో ఆనందం కలిగించావు, నీ మంత్రశక్తి నాకు తెలుసు, నీ జపశక్తి నాకు తెలుసు, నీ యజ్ఞ దీక్ష నాకు తెలుసు, ఆ నంద ఆనందంగా మాట్లాడేటట్టు చేయగలవా అని అడిగితే అదంతయా నా దగ్గర ఇంకో యజ్ఞం ఉందన్నాడు ఆయన. నేను సారస్వతేష్టి విధానమున భవద్వధూటీ సఖికి నిత్తు వాగ్విభూతి, నా దగ్గర అనేక యజ్ఞ ప్రక్రియలు ఉన్నాయి, అందులో సారస్వత యజ్ఞము అని ఒక యజ్ఞం ఉన్నది. సారస్వతము అంటే సరస్వతికి సంబంధించినది, సరస్వత్యా ఇదం సారస్వతం, సరస్వతికి సంబంధించిన యజ్ఞం, సరస్వతి కటాక్షమునందించే యజ్ఞం. ఆ యజ్ఞం చేశానంటే మోగవాడు పండితుడవుతాడు, అద్భుతంగా మాట్లాడతాడు, మోగవాడు వాచాలుడవుతాడు, వాచాలుడు అంటే దబ్బ 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 ఎన్ని గంటలైనా మాట్లాడేవాడిని వాచాలుడు అంటారు, మోకం కరోతి వాచాలం అంటే అదనమాట, అస్సలు మాట్లాడడం చేత కానివాడు కూడా భగవంతుడు అనుగ్రహం ఉంటే మైకిచ్చామంటే 2 గంటలు ఇస్తే 2.5 గంటలు ఉపన్యాసం ఇస్తాడు వాడు. అలా మాట్లాడాలంటే భగవత్ శక్తి కావాలి. అలా మాట్లాడేవాడిని వాచాలుడు అంటారు. నేను వాచాలత్వం ఇస్తాను అతనికి అనగానే ఇంకెందుకు ఆలస్యం, ద్రవ్యం తెప్పిస్తాను అన్నాడు ఈయన, ద్రవ్యం తెప్పించాడు ఈయన, యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో సారస్వత సూక్తం అని ఒక సూక్తం ఉంటుంది, సరస్వతి కోచం అన్నమాట. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై స్వాహ శిరో మే పాతు సర్వత అని సరస్వతికి స్వాహకారం చెప్పి శిరస్సు మీద చేయి పెట్టుకుని సరస్వతి నన్ను శిరస్సును రక్షించుగాక, నా తలని ఆ సరస్వతి రక్షించుగాక, అలాగే ముఖం రక్షించుగాక, చెవులు రక్షించుగాక, భుజములు రక్షించుగాక, చేతులు రక్షించుగాక, నడుము రక్షించుగాక, గుహ్య భాగం రక్షించుగాక, పాదములు రక్షించుగాక, అరికాళ్ళు రక్షించుగాక అని ఆ మంత్రాలు ఉంటాయి. 14 శ్లోకాలతో అపూర్వమైనది ఆ సరస్వత మంత్రం. అందులో ప్రధాన మంత్రం, సరస్వతికి ఇష్టమైన మూల మంత్రం, ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి స్వాహ. యజ్ఞంలో స్వాహాకారం చెప్పాలి, ఉపదేశం పొందేటప్పుడు నమః అని చెప్పుకోవాలి. ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి నమః అని ఈ మూల మంత్రం అమ్మవారు సరస్వతికి ఎదురుగుండా భక్తితో జపం చేసేవాడు ఎంత పనికిమాలిన వాడైనా పండితులవుతాడు. కానీ ఉపదేశం ఉండాలి గురువుల దగ్గర. మాలాంటి ఒక గురువుని పట్టుకుని ఆ మంత్రాన్ని ఉపదేశంగా పొంది అనుష్ఠానం చేస్తేనే ఫలిస్తుంది. గురువుపదేశం లేకుండా సొంత పెత్తనంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మంత్రానుష్ఠానం చేయకూడదు. అలా సొంత పెత్తనంతో అనుష్ఠానం చేస్తే ఒక్కోసారి ఫలితం పక్కన పెట్టండి, అపఫలితం కూడా వస్తుంది. కరస్పాండెన్స్ కోర్సులు మీకు ఏమిస్తాయి, సర్టిఫికెట్లు ఇస్తాయి, జ్ఞానం ఎక్కడిస్తాయి? వాడు చదివేసినా గురువు దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా కూర్చుని చదివింది వేరు, గురువు సేవ చేసి చదివింది వేరు, పుస్తకాలు చూసి నేర్చుకోవడం వేరు. అందులో మంత్రములకు అసలు పుస్తకం చూసి నేర్చుకోవడం అనేది లేదు. మంత్రం ఎప్పుడు గురువుని సేవించి పట్టుకుని ఆయన ద్వారా ఉపదేశం పొందే సేవించాలి. ఉపదేశం అంటే ఏమీ లేదు, ఉపదేశ ఆద్యోచ్చారణం అని. ఉపదేశం అనగా ఆద్య మొదటి, ఉచ్చారణం ఉచ్చారణ పలుకుట. ఇప్పుడు గురువుగారు ఉన్నారు, ఓం ఐం హ్రీం క్లీం సరస్వతి నమః అన్నారు అంటే గురువుగారు మొట్టమొదటి ఉచ్చరించారు. ఈ ఉచ్చారణకి ఉపదేశం అని పేరు. గురువు ఇలా ఉచ్చరించాక అప్పుడు వాళ్ళు స్వీకరిస్తే ఈయన ఉపదేశం ఇచ్చిన వాడయ్యాడు, వాళ్ళు ఈ ఆద్యోచ్చారణని స్వీకరించిన వాళ్ళు అయ్యారన్నమాట. అలా గురువు ముఖత శబ్దం వచ్చాక ఆ శబ్దమును విని ఆ మంత్రమును ఉచ్చరించి జపం చేసేవాడు ఉపదేశం పొందినవాడు అవుతాడు. వాడికి ఆ మంత్రం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, వాడు తరిస్తాడు తొందరపడి. చాలా శీఘ్రకాలంలో తరించాలంటే ఉపదేశం పొందాలి. అలాంటి మహామంత్రములతో ఆయన యజ్ఞం చేయగానే అక్కడ నంద టక్కన మాట్లాడడం మొదలెట్టింది. ఆవిడ అద్భుతంగా మాట్లాడిందట. వెంటనే తండ్రికి అనుమానం వచ్చింది, ఏమిటే నేను నా మహామంత్ర శక్తితో నీకు వాగ్బంధనం చేశాను, నీకు మాట రాకూడదే అన్నాడు ఆయన. ఏమో నాన్న, మంచి పాండిత్యంతో కూడిన వాక్కు వస్తుందనగానే ఈ పాములకి అందరికీ రాజు వాసుకి. ఆయన అక్కడికి వచ్చి, ఓరి సాలపోత, ఓరి తిండిపోత, ఇంకొక మాట ఉంది అది అనలేం మనం, తిట్టి నీవేవో నీ తాత్కాలిక మంత్రశక్తితోటి ఆవిడ నోరు కట్టావు, కానీ నీకంటే గొప్పవాడున్నాడు భూలోకంలో, అతనికంటే కనుడు అతంట వల్లన్నారు. ఆయనే భూలోకంలో సుశర్మ అని పేరు కలిగిన ఒక విప్రుడు. అతడు అపూర్వమైన మంత్రశక్తి కలిగిన వాడు. అతడు సారస్వతమనే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో మీ అమ్మాయికి మాట రావాలని సంకల్పం చెప్పాడు. ఆ యజ్ఞ ప్రభావంతో ఈవిడ వాగ్బంధనం పోయింది, అద్భుతమైన వాక్కు వచ్చింది. అలాంటి మంత్రవేత్తలు ఉన్నారు, ఇంకనైనా అటువంటి వాడితో తగాదా పెట్టుకోకు, పరస్త్రీ వ్యామోహాన్ని విడిచిపెట్టరా మూఢుడా అని వాసుకు చెప్పగానే ఆయనకు నమస్కరించి, అమ్మాయి నేను పొరపాటు చేశాను, ఒప్పుకుంటున్నాను, లెంపలేసుకుంటున్నాను, నువ్వు చేసింది ఉత్తమమైన పని, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను, నీకు మళ్ళీ వాక్కిచ్చి ఉపకారం చేసిన ఆ దంపతుల్ని ఆశీర్వదించిరా, ఆ రాజదంపతులను అన్నాడు ఆయన. వెంటనే ఆవిడేం చేసింది, అప్పుడ కదలి అప్పురమున కరుగుదించి ఆత్మసఖి కాంచి కౌగిట నర్తి చేర్చి అధిపునందంద దీవించి ఆ భుజంగి ఆసనాశయనయ్యిట్టులని అనగా, వెంటనే నంద తండ్రి చెప్పగానే భూలోకానికి వచ్చింది, రాజుగారి అంతఃపురానికి వచ్చింది. రాజుగారు అప్పుడే యజ్ఞం చేసిన తర్వాత అందరికీ దక్షిణలు ఇచ్చి సభలో కూర్చుని భార్యాసమేతంగా విప్రుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని ప్రజలతో చెప్తున్నాడు, ఈ పుణ్యాత్ముడు యజ్ఞములు చేయటంలో దిట్ట, ఈతని యజ్ఞ ప్రభావంతో మా భార్యాభర్తలం తగాదాలు విడిచిపెట్టి ఐకమత్యం పొందాం, ఈయన యజ్ఞ ప్రభావంతో ఓ సర్పకన్యకి వాక్కు వచ్చింది అని ఏదో చెప్పబోతుండగా టక్కున వచ్చింది ఈ నంద, మహారాజా నువ్వు అన్నది నిజమే, ఈయన యజ్ఞ ప్రభావంతో నాకు నోరొచ్చింది, ఆ సర్పకన్యని నందని నేనే అన్నదట. వాళ్ళందరూ ఆనందపడిపోయారు. ఎన్నో యజ్ఞములు చేస్తే కానీ దర్శనమివ్వని పాతాళలోక నివాసిని ఒక నాగరాజకుమారు వచ్చిందంటే మాట్లా మరి మానవులు నాగలోకానికి వెళ్ళడమే కష్టం, వెళ్ళినా వాళ్ళ దర్శనం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ళేం సామాన్యులు కాదు, చిన్నా చిత్తగా లోపాలు అప్పుడప్పుడు వాళ్ళల్లో ఉన్నా వారి దగ్గర అనేక దివ్య శక్తులు ఉంటాయి. అటువంటి ఆవిడ రాగానే అందరూ ఆనందపడి లేచి నిలబడ్డారు, ఆమెకు ఆసనం ఇచ్చారు. అప్పుడు ఆమె ముందుగా రాజపత్నిని కౌగిలించుకుని, నువ్వు సుఖంగా ఉన్నావు, నాకు అదే కావలసింది, మీ ఇద్దరిని నేను దీవిస్తున్నాను అని చక్కగా ఆసనం మీదకి వచ్చి అలా దీవించింది. కరముపకారము నాకు తిరముగనొనరించి తీవతి ప్రియమున భూవరా ఏను మెచ్చి వచ్చితి వరమిచ్చద నీకు విను దివాకరమూర్తి. ఓ సూర్యవంశ సంజాత, సూర్యుడితో సమానమైన తేజస్సు కలిగిన వాడా, నీవు నాకెంతో ఉపకారం చేశావు, నేను చేసిన మేలు మరిచిపోకుండా నాకు వాక్కు వచ్చేలా చేశావు, నా వాక్కు నాకు ప్రసాదించిన నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను, ఆ వరం విను. మీ భార్యాభర్తలిద్దరూ 1000 సంవత్సరములు భూమిని పరిపాలిస్తారు, నీకు నీ భార్య అయిన ఈ బహుళ ద్వారా ఒక అద్భుతమైన పుత్రుడు పుడతాడు, వాడు ప్రపంచానికి మనువు అవుతాడు, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, బ్రహ్మదేవుడి యొక్క వరములు పొందుతాడు, అతడు విష్ణువుని స్వయంగా దర్శనం చేసుకుంటాడు, నారాయణ విగ్రహ ప్రతిష్ఠ చేస్తాడు, ఆ మహాత్ముడి వల్ల నీకు ఎంతో కీర్తి వస్తుంది, అతడు అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరతాడు, అతని పరిపాలనలో ధర్మం 4 పాదాల ప్రవర్తిస్తుంది, వర్షాలు కురుస్తాయి, ప్రజలకి హర్షాలు కలుగుతాయి అని దీవించి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి బహుళ గర్భవతి అయ్యింది. ఆవిడకి ఒక మంచి కొడుకు, బంగారం లాంటి రంగుతో ఉన్న కొడుకు పుట్టాడు. ఇటు సర్పరాజు గారి కూతురు యొక్క ఆశీర్వచనం, అటు దేవతల సంకల్పం, స్వతసిద్ధంగా పైనున్న ధ్రువుడు, ధ్రువుడికి తమ్ముడు కదా ఉత్తముడు, అది మర్చిపోకూడదు మనం. ధ్రువుడికి స్వయాన తమ్ముడు వల్ల ధ్రువుడు దీవిస్తున్నాడు పైన నుంచి. స్వయంభువు మనువు యొక్క మనవుడు కాబట్టి మనువు గారు దీవించారు. స్వయంభువు మనువు తండ్రి స్వయంగా బ్రహ్మ గనక బ్రహ్మదేవుడికి తాతగారు గనక ఆయన దీవించాడు. ఎంతమంది మహానుభావులంతా అతన్ని దీవిస్తూ ఉండగా పూర్ణిమ ఉదయంబగు సంపూర్ణ సుధాంసుడును బోలి పుత్రుండు దిశాపూర్ణ ద్యుతియై ఆవరవర్ణినికి పుట్టే సొరలు వర్ణన చేయన్. పూర్ణిమ నాడు కార్తీక మాసంలో చంద్రుడు నిండు చంద్రుడై స్వచ్ఛమైన వెన్నెల ప్రకాశిస్తాడు. అలా స్వచ్ఛమైన పిండి వెన్నెలతో ప్రకాశించే మరొక చంద్రుడా అన్నట్లుగా ఈ రాజచంద్రుడికి చంద్రబింబం లాంటి ముఖంతో ఒక కుమారుడు పుట్టాడు. అతడు పుట్టి పుట్టగానే దేవతల ఆకాశంలో చేరారు, పూలవర్షం కురిపించారు, ప్రకృతి పులకించింది, చల్లగాలి వీచింది, పిల్లగాలి వీచింది, సువాసనతో కూడిన గాలి వీచింది, సప్త సముద్రాలు స్వచ్ఛంగా పొంగాయి. ఆ సమయంలో ఆకాశంలో సూర్యుడు, కుజుడు, శని, బృహస్పతి, శుక్రుడు ఈ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయట. అలా ఉచ్చస్థితిలో ఉన్నవాడు ప్రపంచానికే రాజు అవుతాడనమాట, ఏకఛత్రాధిపత్యంగా ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఇలా అందరికీ ఆనందం కలిగించే కుమారుడు ఒకడు పుట్టాడు. దానికి గల కారణం అది బ్రహ్మవంశం అవడం వల్లే. ఆ మనువంశంలో అటువంటి కొడుకు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టి పుట్టగానే ఆకాశవాణి అన్నది, ఉత్తమ మగు వంశంబున ఉత్తమ కాలమున ఈతడుత్తమతనుడై ఉత్తమ నృపతికి పుట్టుట ఉత్తముడను పేరబరగు నిర్విన నిరిమునుల్. ఇతడు ఉత్తమమైన కాలంలో పుట్టాడు, అంటే పుట్టిన కాలం మంచిది, వంశం ఉత్తమ వంశం, తండ్రి పేరు ఉత్తముడు, ఇలా ఎన్నో రకాల ఉత్తమత్వాలతో ఉత్తమమైన శరీరంతో పుట్టాడు కాబట్టి ఇతడికి ఉత్తముడు అని పేరు వస్తుంది. ఇతడు 3వ మనువై ఉత్తముడు అనే పేరుతో మనువై ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఉత్తముడు కొడుకు కూడా ఉత్తముడే. ఈ ఉత్తముడు మనువై లోకాన్ని రక్షిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనువు గారి పెళ్ళం కూడా మనువును కొట్టింది అనుకోకండి, కొట్టింది మనువు గారి పెళ్ళం కాదు, మనువు గారికి తల్లి ఆవిడ, ఇప్పుడు పుట్టినవాడు మనువు అనమాట. వీడికి కూడా ఉత్తముడనే పేరు వచ్చింది. స్వయంగా ఇలా ఋషులు, దేవతలు మీ కుమారుడు మనువు అవుతాడని దీవించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆకాశంలో ప్రత్యక్షమై, నాయనలారా, ఈ పుట్టినటువంటి వాడు పూర్వజన్మలో 7000 సంవత్సరములు అమ్మవారి కోసం తపస్సు చేశాడు. ఈ పుట్టినటువంటి వాడు ఒకనొకప్పుడు ఒక జన్మలోట 7000 సంవత్సరాలు అమ్మవారి కోసం కఠోర తపస్సు చేశాడు. ఆ జన్మలో ఇతని పేరు ఊర్జితుడు. ఊర్జితుడని ఒక ఋషి. ఈ ఋషీశ్వరుడు అమ్మవారి కోసం కఠోర తపస్సు చేస్తే జగదంబ ప్రత్యక్షమయ్యింది. 1000 చేతులతో, 1000 నేత్రాలతో, 1000 శిరస్సులతో, 1000 పాదాలతో, అపూర్వమైనటువంటి కాంతితో, ప్రతి శిరస్సుకి 3 నేత్రాలతో దర్శనమిచ్చింది అమ్మ. అప్పుడు ఈ ఊర్జితుడు, అమ్మ నాకేం వద్దు, నాకు మణిద్వీపం కావాలి, నీ లోకానికి వస్తాను, నాకు ముక్తి, ఇంకేం వద్దంటే ఆవిడ నవ్వి, ముక్తి రావడానికి కొంత సమయం ఉంటుంది నాయన, నువ్వు నా దర్శనం చేసుకున్నావు, ఈ దర్శనం వ్యర్థం కాకూడదు, అందువల్ల భూలోకంలో భవిష్యత్తులో ఉత్తముడనే పేరుతో మనువుగా పుట్టు, మనువుగా పుట్టి ప్రజల్ని శాసించు, ధర్మ సంస్థాపన చెయ్యి, ప్రజల్ని ధర్మబద్ధంగా పాలించి అప్పుడు కూడా నన్ను పూజించి ఆ అనుగ్రహంతో మణిద్వీపానికి వస్తావు, నీకు ఉత్తముడిని పేరు వస్తుంది, మనువులలో 3వ మనువు అవుతావు అని అమ్మవారి దీవించింది. అమ్మవారికి ఒక లక్షణం ఉంది, తనను పూజించిన వాళ్ళకి ముందు సుఖాలు ఇస్తుంది, తర్వాతే మోక్షం ఇస్తుంది. సుఖముంటే మోక్షం ఉండదు, భోగాలుంటే మోక్షం ఉండదు, మోక్షం ఉంటే భోగం ఉండదు, ఈ రెండు పరస్పర విరుద్ధాలు. కానీ అమ్మవారి యొక్క భక్తులకి రెండు ఉంటాయి. ఎత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, ఎత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః. శ్రీ సుందరీ సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. మనకి ఈ లోకంలో సుఖాలు కావాలంటే వాహనాలు, బంగారపు ఆభరణాలు, భార్య, భర్త, పిల్లలు, ఇలాంటి సుఖాలు కావాలంటే ముక్తి రాదు. ముక్తే కావాలంటే ఈ సుఖములు ఉండవు. కానీ అమ్మని, పరమేశ్వరిని, శారదా పరమేశ్వరిని భక్తితో శ్రీచక్రరాజ నిలయని పట్టుకుని సేవిస్తే భోగశ్చ మోక్షశ్చ కరస్థయేవ. అరిచేతులు భోగాలు మోక్షము కూడా ఉంటాయి. అందుకని అమ్మని పూజించండు, అమ్మని పూజించండు అని గల కారణం అనమాట. అమ్మని పట్టుకుంటే లాభం ఏంటంటే ఈ లోకంలో అన్ని భోగాలు ఇస్తుంది. ఇక్కడ నువ్వు ఎన్ని భోగాలు అనుభవించినా, ఈ భోగాలు అనుభవించేటప్పుడు తప్పులు చేసినా ఇవన్నీ ఉష్యం తీసేసి పక్కన పారేస్తుంది, ముక్తి ఇచ్చి తీరుతుంది. అమ్మ ఎంత లాభం చూసారు అమ్మని పట్టుకుంటే? అమ్మని పట్టుకుంటే ఈ భోగాలు అనుభవించేటప్పుడు మనం ఏదైనా పొరపాటు చేసి ఉండొచ్చు, తెలుసో తెలియకో. ఎంత కాదనుకున్నా పరధనం మీద, పరస్త్రీల మీద, పరపురుషుల మీద అంతో ఇంతో వ్యామోహం లేకుండా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎలా ఉండగలుగుతాడు జీవన్నాక? అలాంటి దోషములన్నీ రాసి అవతల పారేస్తుందిట అమ్మ. నన్ను పూజించావు కాబట్టి నీ దోషములన్నీ భూలోకంలో వదిలిపెట్టి నా దగ్గరకు వచ్చే ఇటు భోగం మోక్షం రెండు నీ అరిచేతిలో పెడతాను రా నాయన అంటుందిట. అందుకని అమ్మని పట్టుకోవాలి. ఆ అమ్మని వీడు పూజించిన పుణ్యం వల్ల అమ్మవారు ఈ ఊర్జితుడనేవాణ్ణి నీకు ఉత్తముడనే పేరుతో కొడుకుగా పుట్టించింది. కాబట్టి ఓ ఉత్తమ, ఓ బహుళ, మీ దంపతులు ఈ కుర్రవాణ్ణి పెంచి ఉపనయనం చేసి వశిష్ఠ మహర్షి దగ్గరికి విద్యలకు పంపండి, ఆయన దగ్గర చదువుకుంటాడు, పట్టాభిషేకం చేయించుకుంటాడు, చక్రవర్తి అవుతాడు, చక్కగా లోకాన్ని పరిపాలిస్తాడు, ఈ దుష్ట రాక్షక్రవర్తులందరినీ నాశనం చేస్తాడు, రాక్షసులందరినీ కూడా. ఆ తర్వాత నా లోకానికి శాశ్వతమైనటువంటి మణిద్వీప సౌఖ్యాలు పొందడానికి వస్తాడు అనగానే వాళ్ళందరూ సంతోషించారట. అసలు పుట్టినప్పుడే శుభాలు తెలిసిపోతాయండి. కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు సువాసన వస్తుంది, భూమి ఆనందంతో పులకిస్తుంది, ప్రజలందరూ పొగుడుతారు, దేవతలు పూలవర్షం కురిపిస్తారు. ప్రజలకు కూడా ఈ పిల్లాడు పుట్టినప్పుడు మనస్సుకు ఆహ్లాదం కలుగుతుంది. మరి కొంతమంది పుడతారు, ఎవరన్నా పుట్టినప్పుడు గుండికాయలు కొట్టుకుంటాయి, నెత్తురు వర్షం కురుస్తుంది, భూకంపాలు వస్తాయి, హుద్హుద్ తుఫానులు వస్తాయి. కొంతమంది మహానుభావులు వాడు పాదం పెట్టారంటే అలా ఉంటాయి. ఇలా భయంకరమైన కష్టాలు వచ్చాయంటే ఎవడో దుర్యోధనుడు లాంటి వాడు పుట్టాడు, మంచివాడు పుట్టాడంటే సుఖములు వస్తాయి. మనం భారతంలో చెప్పుకోవాలి, దుర్యోధనుడు పుట్టినప్పుడు నక్కలు కూసాయట, భూమి ఉడికి పడిందిట, ఉల్కాపాతాలు గాలిపడ్డాయట, రక్తం కారిందిటి కిందకి, ఏనుగులు ఏడ్చాయట, కొంతమంది పీనుగులు అయిపోయారట ఒక దెబ్బకి. చూసారు ఎంత తేడా మరి? అదే కృష్ణుడు పుడితే ప్రపంచం ఆహ్లాదం పొందింది. అలా మనువు పుట్టగానే ప్రపంచానికి అంత ఆహ్లాదం అయ్యింది. ఆ తర్వాత మనువు ఉపనయనం చేసుకుని విద్యలన్నీ నేర్చుకుని భక్తితో ఇటు అమ్మవారిని ఇటు విష్ణువుని కూడా పూజించాడు, నారాయణునికి అద్భుతమైన ఆలయం కట్టాడు. అలా మనువుగా 1000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. ఆయన మనువులలో 3వ వాడు ఉత్తమ మనువు. ఈ ఉత్తమ మనువు కాలంలో స్వధాముడు, సత్యుడు, శివుడు, ప్రతర్ధనుడు వీళ్ళంతా కూడా ప్రమథగణాలయ్యారు. సుశాంతి అనేవాడు ఇంద్రుడిగా ఉండేవట. 3వ మనువు కాలంలో ఇంద్రుడి పేరు సుశాంతి. మీకు చాలాసార్లు చెప్పానుగా ఇంద్ర పదవి. ఆ ఇంద్ర పదవిలో ఒక్కొక్క మనువు కాలంలో ఒక్కొక్కడు ఇంద్రుడు అవుతాడు. 3వ మనువు కాలంలో ఇంద్రుడి పేరు సుశాంతి. ఇక తర్వాత ఆ కాలంలో సుతేజుడు, సుతపుడు, వశిష్ఠుడు వీళ్ళంతా సప్త ఋషులు అయ్యారు.